ఛత్రపతి శివాజీ. ఆ శివాజీ విగ్రహం లేని పల్లెటూరు కానీ మహారాష్ట్రలో, శివాజీ విగ్రహం లేని టౌన్ కానీ, శివాజీ విగ్రహం లేని పట్టణం సిటీ కానీ లేనిది. శివాజీ అంటే ఆ మహారాష్ట్రకి ఎంతో ప్రీతి. మా శివాజీ, మా శివాజీ, శివాజీ శివాజీ అనేది కాదు వాళ్ళమ్మ, వే శివ. మనందరం శివాజీ అంటున్నాం, వాళ్ళమ్మ ఏమైందండి? శివ 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 అని భారతీయుల యొక్క పవిత్రమైన గ్రంథాల్లో కథలు తీసి ఎన్నో కథలు వాళ్ళమ్మ శివాజీకి చెప్తూ ఉండే. సర్వసాధారణంగా స్థూల బుద్ధి ఉన్నవాడికి కథ ప్రధానం, సూక్ష్మ బుద్ధి ఉన్నవాడికి ఆ కథ లోపలిన సారం ప్రధానం. ఒక రోజున శివరాత్రి వచ్చింది. శివాజీకి శివరాత్రి రోజున శివుడు కథలు చెప్తాను వాళ్ళమ్మ. ఆ రోజు చాలా మంది జాగరణ చేస్తారు, కొంతమంది జాగరణ చేయరు. కానీ ఆ ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది నిద్రపోతున్నారు, పక్కింటి వాళ్ళు నిద్రపోతున్నారు. అందరూ జాగరణ చేయరు కదా, కొంతమంది నిద్రపోతున్నారు. ఈ తల్లి కొడుకు శివుని యొక్క కథలు చెప్పుకుంటున్నారు. శివుడు మహాదేవుడు, అతని విశేషం గురించి, శివుడి యొక్క జన్మ గురించి చెబుతంటే శివుడి యొక్క దృష్టి మళ్ళింది, శివాజీ యొక్క దృష్టి మళ్ళింది. అమ్మా అన్నా, ఏంటి మనం శివుడు కథలు చెప్పుకుంటున్నాం? కొంతమంది నిద్రపోతున్నారు, కుంభకర్ణుల్లా నిద్రపోతున్నారు, ఉద్దమ్మ పోతుల్లా నిద్రపోతున్నారు. అప్పుడు వాళ్ళండి, శివ శివ, నాకు నువ్వు మాట్లాడే పద్ధతులు నాకు నచ్చలేదు. నువ్వేమనుకుంటున్నావు? మన భక్తురా, నేను భక్తుండి, మన చెబుతాను కథలు, నేను వింటున్నాను. నీకు తెలియకుండా నీలో కొంచెం అనుభవం ప్రవేశించింది. నేను భక్తుండి, నేనెంతో శివుని స్మరించుకుంటున్నాను. కానీ మిగతా వాళ్ళందరూ కూడా అర్థం పోతుండగా కూడా పోతున్నారని అంటున్నాను. కానీ ఈ రకంగా మాట్లాడే నువ్వు, ఈ రకంగా భక్తిగా ఉండటం కంటే అలా కుంభకర్ణుడు లాగో లేక దున్నపోతు లాగే నువ్వు మారి ఉంటే నేను సంతోషించి ఉంటాను. వాళ్ళని విమర్శించే బదులు వాళ్ళలాగే నువ్వు ఉండిపోను, నీ ఎప్పుడు సంతోషిస్తాను. విమర్శించడం కంటే వాళ్ళలాగే ఉండు, నీ ఎప్పుడు సంతోషిస్తాను. నేను భక్తుందని కానీ, నేను పవిత్రుడని కానీ, నేను ఎంత భక్తుందని కానీ, నేను ఉదాస్తుందని కానీ, అంతే ఈ రకమైన అహంకారం కానీ వాళ్ళను ఎంత దూరం ఆలోచించి చెప్పిందో, ఎంత చక్కగా సరిదిద్దిందో అబ్బాయిని. అందుకే అతను శివాజీ అయ్యాడు, మహారాష్ట్రకి అధిపతి అయ్యాడు, దేశానికి ఎంతో గౌరవం చేయడం. ఈశ్వరుడు చూసేది ఇదిన్న రూపాయల్ని, ఇదిన్న ఎకరాల్ని కాదు, మీరు ఎంతవరకు సన్మార్గంలో ఉన్నారు, మీరు నడిచే నడక సన్మార్గంలో ఉందా లేదా, అది ఈశ్వరుడు. అందరూ మనుషులే, కనిపించడానికి అందరూ మనుషులే. కానీ సత్పురుషులు, మీరు సహృదయం వాళ్ళు, మనం ఎదుర్కోవాలి కష్టం. మన కష్టపడి వెతుక్కుని పట్టుకోవాలి. మంచి శాస్త్రము, మంచి గురువు, మంచి మార్గము, మంచి ఉదయం గల స్నేహితులు ఈ జన్మల నుంచి పుణ్యం చేసుకుని వస్తాంటే మనకు లభిస్తారు. మీ దగ్గర బాంబాయిలో ఒక పెద్ద పత్రికా రచయిత పెద్ద ఉపన్యాసం చేసి అతను ఏమి చెప్పాడంటే, ఏంటి ఈ ప్రార్థనని, ఈ పూజలని నాకంటే చెప్పరు, ఈ ప్రార్థనలు పేరు చెప్పి, ఈ పూజలు పేరు చెప్పి మీరు సమయాన్ని పాటు చేసుకోండి అని చెబుతూ మళ్ళీ జారిపోయాడు. మళ్ళీ ఏమన్నాడంటే, అది కాదు, అన్నిటికంటే ఏది గొప్పది అంటే మనశ్శాంతి చాలా గొప్పది. మనశ్శాంతి మనకి అందరికీ ఉండాలి, మనశ్శాంతి లేకపోతే ఏముంది ఈ లోకంలో? అన్నిటికంటే మనశ్శాంతి ఎక్కువ పవిత్రంగా చూస్తారు. ప్రార్థన లేకుండా, పూజ లేకుండా, ఈశ్వరు ఎదుర్భక్తి లేకుండా మనశ్శాంతి ఎక్కడికి వస్తుంది? ఈ ప్రార్థన, ఈ పూజలు, ఈ జపాలు, ఎన్ని మాటలు ఆడటానికి ఇంతకీ నేను ఇంటికి చెబుతున్నానంటే ఈ మాటలు. ఎవరైతే మీకు జ్ఞానం కావాలనుకుంటున్నారో, ఎవరైతే ఒడ్డుకు చేరుకోవాలనుకుంటున్నారో, మీరు రెండు ప్రకాశిస్తున్నటువంటి ఆ పురుషోత్తుని ఎవరైతే పట్టుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు రెండు విషయాలు మీరు జ్ఞాపకం. లోకం యొక్క ప్రవర్తలు మీరు స్వీకరించకండి, లోకం యొక్క నిందలు కూడా మీరు, లోకం యొక్క ప్రవర్తలు మీరు స్వీకరిస్తే, లోకం యొక్క నిందలు మీరు స్వీకరిస్తే మీరు దేశబుద్ధి కూడా. అంటే లోకం యొక్క పొగడ్తలకి, లోకం యొక్క నిందలకి దూరంగా ఉంటుంది, లోకం యొక్క స్తోత్రాలకి, లోకం యొక్క నిందలకి దూరంగా ఉంటుంది మనస్సుకి. ఈశ్వరుడు ఎప్పుడు తిరుగుతుంది? దీనికే గౌతమ బుద్ధుడు ఎంత బియ్యం కావాలో, ఎంత అన్నం కావాలో లెక్క వేసుకుని అన్ని గృహాలకు తిరిగిపోవడబోతుంది. వీళ్ళు దిక్షాం దేశం అనేవారు. ఒక అతనికి ఏమి చూస్తుంది, తను చూస్తే రోపం చూసి అని తిట్టి వెళ్ళిపోయినవారు. అలాగే ప్రశాంతం వెళ్ళి మళ్ళీ రెండో రోజు నుంచి దిక్షాం దేశం అనేవారు, మళ్ళీ తిట్టేవారు. వాళ్ళ ప్రశాంతం వెళ్ళిపోవారు, అతని ముఖంలో వికారం కనపడదు. అలా నాలుగు రోజులు చూశాడు, ఏమి రియాక్ట్ అవ్వడం లేదు. మీ వెనకాల పరిగెట్టాడు. నాలుగు రోజుల నుంచి మీరు నా గుణాలకు వస్తున్నారు, నాలుగు రోజుల నుంచి మీరు మన తిట్టి పోశాను, మీరు ఏం మాట్లాడటం లేదు. నేను బియ్యం వేయలేకరు కదా, నేను మాకు తెడుతున్నాను, మీకు ఏం పైసా ఇవ్వలేదు, బియ్యం వేయలేదు, పైగా నేను మాకు తెడుతున్నాను. మీరు ప్రశాంతంగా వెళ్ళిపోతా అంటే ఈ రోజు నేను ఆక్సిడెంట్ కలుగుతాను, నేను ఏం రియాక్ట్ అవ్వటం లేదని మీ వెనకాల నేను పడ్డాను, ఏం మాట్లాడతాను. అప్పుడు వాళ్ళు చెప్పారు, నువ్వు అసలు బియ్యం వేయలేదు, బియ్యం వేస్తే నాకు, నువ్వు బియ్యం అసలు వెళ్ళలేదు, నువ్వు వేస్తే అది నేను పుచ్చుకుంటే నాకు వస్తుంది, నువ్వు వేసిన బియ్యం నేను పుచ్చుకోవడానికి నువ్వు ఇంట్లో వచ్చేది. అదేవిధంగా నువ్వు బియ్యం అసలు వెయ్యలేదు నాకు,
కానీ చిట్లు తిరగటమో అవి నేను స్వీకరించను. అంటే నాలుగు రియాక్షన్ ఆ గౌతమ బుద్ధుడు చోటు మాట్లాడిన 2 శతంలో కూడా అతను బాగుంటుంది. అంటే సంసారంలో జన్మించిన గుర్తు కృష్ణుడి కాలంలో దుర్యోధను ఉన్నాడు కదా, అది కృష్ణుని ఎంతవరకు గుర్తించారు. అలాగే భీష్ముడి కాలంలో అందరూ భీష్ముని గుర్తించారు. నామదేవుడు నాకు భక్తుడు ఉండేవాడు, అతను చాలా ప్రశాంతంగా ఉండేవాడు. అతని శాంతిని చూసి కొంతమందికి అసూయ కలిగింది. నీ గంట విద్యుత్తున్నట్టు ఒక రోజు ఎవరో వచ్చేస్తున్నారు, కానీ మా అబ్బాయికి ఒప్పందం చేసుకుంటున్నాడు, ఎవరికి వచ్చిన సహాయం వారు చేయండి అని ఆయన అడుగుతున్నాడు. కొంతమంది అడ్డు రూపాయలు ఇచ్చారు, కొంతమంది కావాలి, కొంతమంది ఒక డబ్బు ఇస్తున్నారు. నేర్పడి చెప్పుకోవడం చేపడి చెప్పడం లేదు, మాకు డబ్బు వేస్తున్నారు అంటున్నాను. మీరంతా ఇంటింటికి తిరిగితే రూపాయి వచ్చిందట్టి. ఏంటి మనం గ్రామం వచ్చాం, మనకు 300 కావాలి, నువ్వు కష్టపడి చూద్దాం, కష్టపడి చూస్తే రూపాయి వచ్చిందంటే ఆ యాత్రికుడికి మాకు వచ్చింది. ఆ ఊరు ఇచ్చిన తెలియకపోతున్నారు మీరు ఏమంటే మీ ఊరంతా తిరిగాను, ఏదో మా అబ్బాయితో ప్రయాణం చేసుకోవడానికి వచ్చాను, మీ ఊరంతా తిరిగాను, ఇంటి రూపాయి వచ్చిందండి, నువ్వు డబ్బులు ఇవ్వబోతున్నాడు ఆర్థిక్యం ఏమైనా ఏంటి, నీకు డబ్బులు ఎంత కావాలో, నాకు 300 అయితే మా అబ్బాయి రూపాయి అయిపోతుంది, ఇప్పుడు ఎంత వచ్చింది రూపాయలు, నీకు 300 కావాలి, ఆ 300 ఏమీ ఇస్తాను, కానీ ఈ ఊళ్ళో ఒకడు ఉన్నారు, కానీ ఈ ఊళ్ళో ఒకడు ఉన్నారు, వాళ్ళని చూస్తే నాకు వెనక కలుగుతాను. నువ్వు ఏం చేయాలంటే నువ్వు వాళ్ళకి చిరాకు తెప్పించు, కోపం తెప్పించు, ఆ 300 ఏమి ఇస్తాను నీకు, ఊరంతా తిరగక్కర్లేదు. సరే వెళ్ళాడు వారు నామదేవుడు వైపు వెళ్ళాడు. ఏ కొన్ని పరుషవాక్సారి మాట్లాడాడు, అతని దుష్టం కాలేదు, ఆందోళన చెందలేదు మానవుడు. అతను ఏం చేశాడు, నామదేవుడు భార్య ఇంటి మీద వెళ్ళి కూర్చున్నాడు. నామదేవుడు అంటున్నాడు, ఏమన్నా వాడు మన అబ్బాయి కింద పడిపోతాడేమో, అంటే మన అబ్బాయి కింద పడిపోకుండా నేను చూసుకుంటాను, వాడు కింద దారిపోకుండా నేను చూసుకుంటాను, వాడు మన అబ్బాయి. నామదేవుడు భార్య అతను ఇంటి మీద కిందకి దిగిపోయింది. కానీ మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఉద్దేశం కాదు, నేను యాచన కోసం గ్రామం ఇలా మీకు కోపం తెప్పిస్తే, మీకు చిరాకు తెప్పిస్తే, మీకు అశాంతి తెప్పిస్తే నాకు 300 ఇస్తాను అని ఒక పెద్ద మనిషి చెప్తాడు. అందుకే ఈ పనులన్నీ చేస్తున్నాయి. అంటే నామదేవుడు ఎంత గొప్ప మా పాపకీర్తి వచ్చినా పర్వాలేదు, మీ ముందే విషయం చెబితే నేను బాగానే కోపం తెచ్చుకుందేవా, మీకు 300 దక్కు నాకు ముందు అంటే మీలో రహస్యం మీరు ఒకటి గ్రహించాలి. హృదయం ప్రధానం, లక్ష్యం ప్రధానం కానీ లోకం మనం గురించి ఏమనుకుంటాను ప్రధానం లోకం ఊరికి నోటం నిజంగా లేదు, లోకం ఎందుకంటే మాట మటుకు లోకం నిజంగా లేదు మాటకు. ఆధ్యాత్మిక శిఖరాలను అందుకున్న ఆనందేవులు లాంటి వాడు ఆ కొండలు నుంచి చూస్తారు. మనం మాట వర్షకి కొండ కొండ అంటాం, అది కొండ మట్టే అన్న అర్థం, మట్టే కొండగా ఉంటాం అంతే కదండి. మనం ఏమిటా మాట వర్షకి కొండ 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 అంటాం, కానీ మనం కొండ నిప్పుకోవాలి ఏంటి మట్టే. అదేవిధంగా మాటకి లోకం లోకం ప్రపంచం 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 అయ్యో అనుకుంటాం, మాట కదుకుంటాం, కానీ మాటకి లోకం అనుకున్నప్పటికీ వస్తువు బ్రహ్మమే. ఎంత దూరం ఇది మనస్సును చాలా ఉదాత్తమైన స్థితిలోకి తీసుకురావు. ధ్యానయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, యోగాల యొక్క ప్రయోజనం మనస్సుని బాగు తీసుకోవడం. రమణ మహర్షి గారు ఈ మనస్సుకి యాతనా శరీరం అని పేరు పెట్టారు. ప్రతి వాడికి యాతనలు తీసుకొచ్చేది ఇదే, కష్టాలు తీసుకొచ్చేది ఈ మనస్సే. మనస్సును విడిచిపెట్టేదే ఉందో మన దేహమే మనసు తిరిగి ఈ దేహాన్ని బట్టి మన కోపతాపాలు వస్తుంది, రాగద్వేషాలు వస్తుంది, అశాంతికి దుఃఖానికి దేహబుద్ధే కారణం. ఈ దేహబుద్ధి ఇప్పుడు మనకు మారాలి, దేహబుద్ధికి ఆత్మబుద్ధి రావాలి, అప్పుడు శాంతి అంటే ఏంటో తెలుస్తుంది. లేదా మన అందరికీ దేహాలు కనిపిస్తుంది, అందరికీ దేహం కనిపిస్తుంది. ఈ మనసు వేరు, నా మనసు వేరు, కానీ నీకో మనసు ఉంది, నీతో దేహం ఉంది, నాతో మనసు ఉంది, నాతో దేహం అందరికీ కనిపిస్తున్నాయి, ఇది యథార్థం. అయితే మన దేహం మన మనస్సు నిద్రలో ఎక్కడికి వెళ్ళిపోవాలి, నా దేహం నా మనస్సు ఎక్కడ ఉంది, నేను నిద్రలో ఉన్నా నాలుగు నెలలు మధ్య గుండెలు ఎక్కడ ఉంది నాలుగు నెలలు మధ్య. సోదర మహాశయ గారు, నా దేహం నాలో లైన్ అయింది, నా మనస్సు నాలో లైన్ అయింది, నా గుణాలు నాలో లైన్ అయినవి, నా ఊరు నా దేశం నా ప్రపంచం అన్ని నాలో లైన్ అయ్యి ఇవన్నీ లైన్ అయిపోయినప్పుడు కూడా నేను మళ్ళీ నాకు మెలకు రాగానే నా దేహం వచ్చింది, నా మనస్సు వచ్చింది, నా ఊరు వచ్చింది అన్ని వ్యక్తం. ఈ వ్యక్తం అయినప్పుడు నేనున్నాను, ఈ వ్యక్తం కాకుండా నాలో లైన్ అయినప్పుడు నేను నాకెంతకాలం అయితే అహంకారం నాలో నాకు దేశం వ్యక్తం అవుతా ఉంటుంది, ఒక దేశం లైన్ ఒక మనస్సు వ్యక్తం అవుతూ ఉంటుంది, మనస్సు లైన్ ఉంటుంది, మనస్సు విశాలం చేసుకుంటుంది, మనస్సు విశాలమైన మనస్సు ఆత్మాకారం చెందుతుంది. మంచి గుణాలు అలవర్చుకోండి, మంచి గుణాలను ప్రాక్టీస్ చేయండి అని భగవంతుడు ఎందుకు చెప్పాడు మన దేశం. మంచి గుణాలు అలవాటు చేసుకోవటం వల్ల మనస్సు విశాలం మీరు ఏదైనా గ్రంథం చదివేటప్పుడు ఎవరైనా పెద్దలు చెప్పే మాటలు విన్నప్పుడు మీ అనుభవానికి సరిపోతున్నాయి లేదో చూసుకోండి. పరమేశ్వరుడు మీ హృదయంలో ఉన్నాడు, అదే నిజమైన పుస్తకం. మీ హృదయంలో ఉన్న ఆత్మ నిజమైన పుస్తకం. అంతకమించిన పుస్తకం కానీ, అంతకమించిన శాస్త్రం కానీ, అంతకమించిన దేవుడు కానీ, అంతకమించిన గురువు కానీ బయట లేదు. నాకు రాముడు సహాయం చేశాడు, నాకు కృష్ణుడు సహాయం చేశాడు, లేకపోతే నా గురువు నాకు సహాయం చేశాడు అని కొంతమంది చెబుతున్నారు. వాళ్ళు బయట ఉండి మీకు సహాయం చేస్తున్నారా, లేకపోతే మీ హృదయంలో ఆత్మలో ఉండి మీకు సహాయం చేస్తున్నారు? మీకు ఎక్కడో దూరంగా ఉండి వాళ్ళు సహాయం చేస్తున్నారా, లేకపోతే మీ హృదయంలోని ఆత్మగా ఉండి వాళ్ళు సహాయం చేస్తున్నారా? కనిష్టం మీ హృదయంలోనే ఉంటారు. దానికి మనస్సును తయారు చేయాలి, మనస్సుని ఇంద్రియాలని సంస్కరించాలి, మనస్సుని ఇంద్రియాలని బాగు చేయాలి, వాటిని కల్టివేట్ చేయాలి, మనస్సుని ఇంద్రియాలని సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే హృదయంలోని కనిష్టుడు మనకు అందుతారు. దేవుడు అంటే ఏమిటండి? మీరు దేవుడే చిన్న కిటుకు. మాయలో ఉన్నవాడు జీవుడు, మాయలో నుంచి బయటపడ్డవాడు దేవుడు. దానికి ఎవరైనా నేను లేని వాడు ఎవరైనా ఉన్నారా? ఇందులో సోషలిస్ట్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, కమ్యూనిస్ట్ ఉండొచ్చు, అనేక ఉండొచ్చు. దానికి ఎవరైనా నేను లేని వాడు ఎవరైనా ఉన్నారా? అందరికీ నేనుండాలి, నేను ఉంది. నేను నేనంటున్నాను, మీరు నేనంటున్నారు, అందరూ నేను నేనంటున్నారు. మీకు ఈ నేను లేని నిజమేనా? ఇప్పుడు ప్రపంచంలో 300 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 300 కోట్ల నేను నిజమేనా? నిజం ఒకటిగా ఉంటుందా, 300 కోట్లుగా ఉంటుంది? మనం 20 వాళ్ళ గురించి విచారణ చేస్తాం, లోకం గురించి విచారణ చేస్తాం, ఇంకా రాజకీయాల గురించి విచారణ చేస్తాం, కానీ నేను నేను నిజంగా నేననేది కానీ నేను గురించి మటుకు విచారణ చేయాలి. ఎవరిని విచారణ చేస్తున్నారండి? నేను గురించి విచారణ చేస్తున్నారో, ఎవరైనా శోభన చేస్తున్నారో? ఈ నేను మన అనే నేను పూజ చేయమంటే పూజ చేస్తుంది, దేవుణ్ణి ఆరాధించమంటే దేవుణ్ణి ఆరాధిస్తుంది, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తుంది. కానీ దాని గురించి విచారణ చేయమంటే, దాని గురించి నిఘా పెడితే మటుకు అది అంగీకరించు. ఈ మధ్యన ఒక మేధావి ప్రశ్న వేశాను, చాలా లాజికల్ మైండ్. ఏమైనా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని తలుచుకోవాలని చెబుతా ఉంటారు కదా. ఉదాహరణకు నా దగ్గర రూపాయలు లేవు, దేవుని స్మరించుకోవాలని మీరు చెబుతారు అనుకోండి. దేవుడి దగ్గర రూపాయలు ఉన్నాయండి, నేను అడిగే వస్తాను ఇవ్వగలడా? అది ఉండాలి కదా. లేకపోతే పాపం ఆయన ఏం చేస్తే జాలి పడుతున్నాడు. అంటే ఏమిటంటే, నాక ఈశ్వరుడి దగ్గర ఉండాలని కాదు, ఈశ్వరానుగ్రహం ఉంటే అన్ని మనకు ఫలిస్తాం. మనం ఏ వస్తువు అయితే కోరతనా వస్తే అక్కడ ఉండక్కర్లేదు, ఆయన అనుగ్రహం కాదు. మనకున్న వాంఛలను జరగాలి. చాలా మందికి భక్తి వీళ్ళు పూజ చేస్తుంటే ఎదుటి వాళ్ళు చూడాలి, లేదా వీళ్ళు ప్రార్థన చేస్తుంటే ఎదుటి వాళ్ళు చూడాలి. వాళ్ళు ప్రార్థన చేసుకునేది వాళ్ళ కోసం, ఎదుటి వాళ్ళ కోసం. అంటే భక్తి నిజమైతే, అది హృదయపూర్వకంగా ఉంటే, దాన్ని నిజంగా హృదయానికి సంబంధించింది అయితే తప్పనిసరిగా ఈశ్వరుడు కృప వర్షిస్తుంది, ఇతను కోరిక తప్పనిసరిగా నెరవేరుస్తుంది. అంతేగాని వస్తువు అక్కడ ఉండాలని అక్కడ లేదు. ఇది బయట ప్రార్థన ఎందుకు? ఈశ్వరానుగ్రహం కోసం. ఈశ్వరానుగ్రహం ఎందుకు? వీడి వాక్యాన్ని నెరవేరుస్తారు, అనుగ్రహం కదా. మనకేమిటంటే భక్తి ఉన్నా లేకపోయినా ఎదటవాళ్ళు అనుకోవాలి. ఎదటవాళ్ళు ఇప్పుడు అనుకుంటారని దానివల్ల మనం కలిసి వచ్చింది. కానీ దేవుడికి పబ్లిసిటీ ఎందుకండి? దట్ గాడ్ నీ పబ్లిసిటీ. దేవుడి పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ కోరితే దేవుడు వాడు మీకు అతను సహాయం చేస్తున్నట్టుగా మీకు తెలియకుండా మీకు సహాయం చేస్తాడు వాడు. మంచివాడి లక్షణం ఏమిటంటే, సహృదయమైన వాడి లక్షణం ఏమిటంటే, బుద్ధిమంతుడి లక్షణం ఏమిటంటే, మీరు నిదానంగా అంటారు. మనసులో ఉన్నదే నోరుతో చెప్తాడు, నోరుతో చెప్పింది చేస్తాడు కాదు. అది బుద్ధిమంతుడు. అది చేతనైతే ఈశ్వరుడు వర్షిస్తుంది. మనస్సులో ఉన్నదే నోరుతోడు చెబుతాడు, నోరుతోడు చెప్పిందే చేస్తాడు చేస్తాడు. ఈ మూడు వంకలు ఉండవు, ఈ మూడు నిదానంగా ఉంటాయి. ఆ జన్మలో వాడికి మోక్షం, మూడు నిదానంగా ఉండాలి. అసలు మనకి అద్వైత సుఖం ఎక్కడ ఉంటుంది? అద్వైత భక్తి రాలేదని ఇంకా మనకి. మనకి కైలాసంలో శివుడి మీద, వైకుంఠంలో ఉన్న విష్ణువు మీద, సత్యలోకంలో ఉన్న బ్రహ్మబిందు మీద, ఇంకా దేవేంద్ర లోకంలో దేవుడి మీదే మనస్సు పెడుతుంది. కానీ అలా చెబితే మనసు పరిగెడుతుంది. కానీ మీ హృదయంలో ఆత్మ ఉంది, దేవుడు మీ హృదయంలోనే ఉన్నాడు అని చెబితే ఎవరికీ బుర్ర చెప్పదు. సోదర మహాశయ గారు, అద్వైత సుఖం, అద్వైత శాంతి, అది బుద్ధికి అనుభవం. అది అనుభవానికి అందుతుంది, అది మాటలకి అందదు, అది మనస్సుకి అందదు, అది ఇంద్రియాలకు అందదు, అది బుద్ధికి అందదు. అనుభవం నిరభయం ఎలా ఉంటుందంటే కారంగా ఉంటుంది. కారణం ఎలా ఉంటుంది అని అడుగుతారనుకున్నాడు, ఆ నూట పెట్టుకుని నిరవై పెట్టినాడు తెలుస్తుందా? అలా ఆత్మ హృదయంలో ఆత్మ ఉంది, ఎలా ఉంది అనుభవంలోకి వచ్చినాడు తెలుస్తుంది. అది అనుభవం అయితే అది మాటలకు అందదు, నీ బుద్ధికి అందదు, నీ మనస్సుకు అందదు, నీ ఇంద్రియాలకు అందదు. నిజంగా అందింది అనుకోండి, అన్నది దీనికంటే చిన్నదనమాట. అంటే రామస్వామి చెప్పేవారు నువ్వు దాన్ని ఊహించవు, ఆ పరమార్థ వస్తువుని అనర్థ వస్తువుని దాన్ని ఊహించవు. ఆ తర్వాత అనకు ప్రయత్నం చేయండి. మీరు చెప్పిన దారుణ కృష్ణ విషయం. ఇంకో చిన్న విషయం చూడండి, ఒక కృష్ణుడు బొమ్మ, రాముడి బొమ్మ, శివుడు బొమ్మ ఎందుకుండా పెట్టుకుంటున్నారు ఇంటికే? అక్కడ పువ్వులు పెడతారు. ఇది దేవుడు, ఇది దేవుడు, ఇది దేవుడు అనుకుంటూ ఉంటారు మీ మనసులో. కోసం అలా అనుకోండి, మంచిదే. ఇది దేవుడు ఏదో అనుకోవాలి, ఏదో అనుకోకపోతే మన మనసు అని ఇంటికాడ అనుకుంటున్నారా? మీరు నేను చెప్పాను నిజాలు అవద్దా? మీ ఇంటికాడ దేవతా విగ్రహాలు ఉన్నాయి నిజమే. ఆ దేవతా విగ్రహానికి అక్కడ దీపం వెలిగిస్తున్నారు, అగరవత్తులు వెలిగిస్తున్నారు, హారతిస్తారు. ఇది దేవుడు, ఇది దేవుడు. కృష్ణుడైతే కృష్ణుడు, రాముడైతే రాముడు, శివుడైతే శివుడు. ఇది దేవుడు, ఇది దేవుడు, ఇది దేవుడు. మరి అదే దేవుడు అయితే దేవుడు అక్కడికి పరిమితం అయిపోతే వాడు దేవుడేనా? ఈ ఇంటికడ పోతే పెద్ద పుట్టో చిన్న పుట్టో అనుకుంటున్నారు ఏమండి? ఆ దేవుడు పోతే ఏదైతే అనుకుంటున్నారో మీరు అనుకునే దేవుడు అక్కడికే పరిమితం అయిపోతుంది. అది నిజమైన దేవుడేనా? ఇది దేవుడు, ఇది దేవుడు అక్కడ పటం పెట్టి ఇది దేవుడు, ఇది దేవుడు అంటున్నారు. ఇది అది అని ఎప్పుడైతే మీరు విభజించారు, అని ఎప్పుడైతే ఖండించారు, అని ఎప్పుడైతే ముక్కలు చేశారు, అప్పుడే మనకు దేవుడు దూరం అయిపోయారు. ఎప్పుడైతే మనస్సు ఉందో ఎదుటి వస్తున్న కూడా పరిమితం చేస్తుంది. అంటే స్వామి వివేకానంద చెప్పారు, ఒక జ్ఞానం అర్థం చేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నం చేయకండి, ప్రయత్నం చేస్తే మీరు అర్థం చేసుకోలేదు సరికదా? మీకున్న అజ్ఞానాన్ని తీసుకుని జ్ఞానం ఎందుకు ఆరోపిస్తారు? బ్రహ్మ మహర్షి వాళ్ళు ఎంత ఉదాహరణ అంటే వాళ్ళు అవినచ్చేటువంటి వెంటనే ఎవరైనా మీరు దేవుడు అని అంటే వాళ్ళు అంగీకరించారంటే స్వాత్రం కోసం అంగీకరించారు వాళ్ళు. ఆయన పట్ల మీకు ప్రేమ ఉంటే, ఆయన పట్ల మీకు విశ్వాసం ఉంటే, ఆయన దేవుడి కింద మీరు ఆరాధిస్తుంటే మీ ఏకాగ్రతని సరిపక్కలించుకోవడం వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఆయన ఆరాధించి మీరు అభివృద్ధిలోకి వస్తున్నారనుకోండి, మీరు ఆధ్యాత్మిక అభివృద్ధిని సంపాదిస్తున్నారనుకోండి, అది సరిపక్కలు. ఆ రకంగా మీరు అభివృద్ధిలోకి వస్తాంటే అది మంచిదని ఉద్దేశం ఆయన అంగీకరిస్తున్నారు. మౌనంగా ఉన్నారు అంటే దేవుడు అంటే దేహమనే కాదు, ఆ దేహానికే పరిమితం కాదు. రాముడి మీద మనకు నిష్ఠ కుదురుతామనుకోండి, ఆ రామస్మరణ మనకు వచ్చేందుకు మన మనసు చల్లగా ఉంటామనుకోండి, మన మనసు కుదిరి పడతామనుకోండి. రాముడు దేవుడు అనుకోండి మంచిదే. అది మీరు బాగుపడటం చూసుకోండి, అదే ముఖ్యం. వాడు దేవుడు వీడి దేవుడు కాదు, మీరు బాగుపడటం, మీరు అభివృద్ధిలోకి రావటం మీరు చూసుకోండి. మీకు పీస్ కావాలి, మీకు హెల్త్ కావాలి, మీకు హ్యాపీనెస్ కావాలి. ఇన్ని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నాం కదండి మనం, ఇక్కడ కూర్చుని ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటున్నాం. క్యాన్సర్ రోగం ఎలా తగ్గించాలంటే ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. క్యాన్సర్ రోగం ఇచ్చినప్పుడు ఆ క్యాన్సర్ రోగం ఎలా తగ్గించాలని రీసెర్చ్ చేయడం కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సరే, క్యాన్సర్ కోసం ఖర్చు పెడుతున్నారు. కానీ మనలో అందరికీ ఆశ ఉందా లేదా? అండి, ఆశ అందరికీ ఉందా లేదా? ఇది అబద్ధమా? లేదు, క్యాన్సర్ ఎవరికి లేదు కానీ ఆశ ఉంది. క్యాన్సర్ కోసం రీసెర్చ్ చేస్తున్నారు కదా, ఈ ఆశ అనేది ఎలా వచ్చింది? మనిషికి రీసెర్చ్ చేయరు ఎవరు చేయరు? ఆశే కదా మనిషికి దుఃఖం తీసుకొచ్చింది, ఆశే కదా మనిషిని బంధించింది, ఆశ నుంచే కదా రోగం వస్తా? రోగం తగ్గించడం కోసం రుద్రుని పట్టుకున్నాం, ఇలా రోగం ఎందుకు వస్తుంది? ఆశలోంచి వస్తుంది. ఈ ఆశ మనలో ఎలా ప్రవేశించింది? అని దీనికోసం ఎవరు డబ్బు ఖర్చు పెట్టడం కాస్త దీన్ని రీసెర్చ్ చేయడం కోసం కాదు, దీన్ని తొలగించడం కోసం. ఆశ లేని జీవుడు ఎలా ఉన్నారు? అసలు మనం భక్తి, మనం చేసే పూజలు కూడా ఆశ కోసమే కదా, ఇంకా మంచి జనం వచ్చేసంటారు మనకి. కానీ అంతేకాదు, అసలు మనం చేసే భక్తి, మనం చేసే పూజ, మనం చేసే జపము, మనం చేసే విష్ణు సహస్రనామ పారాయణము, లలిత సహస్రనామ పారాయణము, ఈ పారాయణాలు, జపాలు, తీర్థయాత్రలు, ఇవి చోట్లకి తిప్పుతున్నాం కదా. ఏమండి, ఇవన్నిటికీ ఇంకా మంచి చాలా చక్కటి దేహం వచ్చారని, ఇంకా చాలా చక్కటి భోగాలనిపించారు. భోగ దృష్ట్యా లేదా శాఖ దృష్ట్యా? ఏమండి, కృష్ణుడు గీతలో భోగికి ఆత్మ అందుతుందని చెప్పాడా, త్యాగికి ఆత్మ అందుతుందని చెప్పాడా? మనం పూజలు చేసేది భోగాన్ని దృష్టిలో పెట్టుకు చేస్తున్నాం, త్యాగాన్ని దృష్టిలో పెట్టుకు చేస్తున్నాం. మీరు చెయ్యండి పూజలు వద్దని నేను అంటున్నా, పూజలు చేయండి, జపాలు చేయండి, నేను కాదంటాం లేదు. మీ ఉద్దేశం దేనికోసం? దేనికి లక్ష్యం ఏమిటి? వాటికి ఏమి ఏమిటి గోల్? దేన్ని ఉద్దేశించి మీరు పూజ చేస్తున్నారు? ఏం సాధించడం కోసం మీరు పనులు చేస్తున్నారు? పూజ ఎందుకు చేస్తున్నారు? జపం ఎందుకు చేస్తున్నారు? మీ ఎయిమ్ ఏమిటి? మీ ప్రయాణం ఎక్కడికి, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? దేన్ని సాధించడం కోసం జీవితంలో మీరు నడుస్తున్నారు? దేన్ని సాధించడం కోసం మీరు జీవితంలో పరిగెడుతున్నారు? ఏది లక్ష్యం? లక్ష్యం లేని జీవితం అంతా అక్కడ వృధా అయిపోతుంది. ఏమిటి, గిరువు నుంచి రాజు గారు వచ్చి ఏ రామాయణం చెప్పకండి, ఇటువంటి సూర్యుడు మనం ఎక్కాడు మీరంటూ ఏదో రామాయణం చెప్తే అయోధ్య గొడవలో ఉంటున్నాం, లేకపోతే వంట గొడవలో ఉంటారు. ఏమిటి శుభ్రంగా మనకి గుండూరులోనే అట్టే పెట్టేస్తున్నారు మనం అయోధ్య తీసుకెళ్ళకుండా అని మీరు అనిపిస్తున్నారు? అయోధ్య తీసుకెళ్ళమంటారా? ఏమండి, మనం ఏం చేస్తాం జీవితం? సోదర మహర్షిలారా, మనకు ఆకలి ఇస్తామనుకుంటుంది అంటే ఇంకేం అక్కర్లేదు మనం జీవితంలో. అన్నం తింటే సరిపోతుంది, అన్నం చాలా మందికి ఉంది కదా, మరి ఇంకేదో దుఃఖంగా ఉన్నారు లోకం. చాలా మందికి తింటాను కనుకోండి, పట్టుకోవడానికి పొద్దండి, అయితే దుఃఖం ఎందుకు ఉంది లోకం? ఎందుకు ఇంత విశాలం లోకంలో కనిపిస్తుంది? ఎందుకు గ్రహాల్లో ఇంత దుఃఖం కనిపిస్తుంది? మీరు ఎవరికైనా దానం తీశారనుకోండి, ఎవరికైనా ధర్మం తీశారనుకోండి, మీకు కొంత సంతోషం వస్తాను. ఎందుకు వస్తుంది సంతోషం? దానం చేయకపోతే మీకు రోజు లేవా? ధర్మం చేయకపోతే మీకు రోజు లేవా? మంచి చేయకపోతే మీకు రోజు లేవా? మంచి చేస్తే మీ మనస్సు పొంగుతుంది, మీ మనసుకి ఎంతో కొంత సంతోషం వస్తుంది, మీ మనసుకి ఎంతో కొంత సంతృప్తి వస్తుంది. అంటే మీరు జీవించడానికి అది కూడా అవసరం, కేవలం అన్నం తింటాం వల్ల రాలేదు. నేను భౌతికవాది అనుకోండి, భౌతికంగానే మాట్లాడుతున్నాను అనుకోండి, ఆధ్యాత్మిక కృషి మాట్లాడటం లేదు. దేహం ఉంటే కాదు, మానవుడు అంటే లోపల హృదయం ఉంది, లోపల మనస్సు ఉంది. నువ్వు ఏదైనా ఒక మంచి పని చేస్తే నీకు తెలియకుండా అవ్యక్తంగా హృదయకాంతరాలలోంచి నీకు సంతోషం, నీకు సుఖం, నీకు శాంతి వస్తుంది. అది కూడా నీకు జీవితానికి కావాలి. అందుకే నీకు మంచి చేయాలి నీకు అనిపిస్తాను. ఒక బాడీకే సాటిస్ఫాక్షన్ కాదు, నీ నరాలకి సాటిస్ఫాక్షనే కాదు, నీ మైండ్కి, నీ హృదయానికి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ నీకు కావాలి. నువ్వు భౌతిక వాళ్ళని తెలియక సాటిస్ఫాక్షన్ కావాలి, లేకపోతే నువ్వు జీవించలేదు. దేవుని మాట ఎట్టుకోండి, వైకుంఠ మాట ఎట్టుకోండి, కైలాస మాట ఎట్టుకోండి, దేవేంద్రుడి సభ మాట ఎట్టుకోండి. ఒక అన్నం తింటాం వల్ల, ఒక గుడ్డ కట్టుకోవటం వల్ల నా హృదయానికి శాంతి రాదు, నా మనస్సుకి శాంతి రాదు. నేనేదో ఘనకార్యం చేయటం వల్ల, ఒక మంచి చేయటం వల్ల, ఒక సత్కార్యం చేయటం వల్ల నా మనసు చిందు చేస్తుంది, నా మనస్సు పొంగుతుంది. ఇంటిలోంచి నీరు ఊడినట్టు నా హృదయంలో ఇంకా శాంతి ఉడికి ఉడికి నా జీవితంలో పైకి వస్తుంది, నా శిరస్సును ముంచుతుంది ఆ శాంతి. ఆ శాంతిని కాని ఆ సుఖానికి కాని మీరు ధనవంతులు, మీ ధనం పెట్టి, మీ ధనం పెట్టి మీరు శాంతిని కానీ సుఖాన్ని కానీ మోక్షాన్ని కానీ మీ ధనం పెట్టి మీరు కొనరులే. ఇట్ ఈస్ బియాండ్ అండర్స్టాండింగ్. ఇట్ ఈస్ బియాండ్ ఇంటర్లెక్ట్. భగవంతుడే చెబుతున్నా నేనేం చేస్తాను. అది కేవలము నీ బుద్ధికి అందదు, నీ తెలివికి అందదు, నీ మేధస్సుకి అందదు. నీ మెదడుకు అందనటువంటి శాంతి ఆత్మశాంతి, అది మామూలు శాంతి కాదు. ఆ శాంతి అనేది ఆత్మకు గుణము కాదు, ఆత్మ యొక్క స్వభావం. శాంతి అనేది, సుఖము అనేది, ప్రేమ అనేది ఆత్మ యొక్క గుణం కాదు, ఆత్మ యొక్క స్వభావం. నిప్పు వేడిగా ఉంటుంది, ఆ వేడి అనేది నిప్పు యొక్క గుణం కాదు, నిప్పు యొక్క స్వభావం. అదేవిధంగా శాంతి అనేది, సుఖం అనేది ఆత్మ యొక్క గుణం కాదు, ఆత్మ యొక్క స్వభావం. మీ మనసును మీరు ఎవరు హింస పెట్టుకోకండి, మీ మనసును మీరు హింస పెట్టుకోకండి, దానికి కలకలు చేయకండి. ఈ జన్మకైనా మరొక జన్మకైనా ఈ అహంకారంలోంచి, ఈ దేశంలోంచి, ఈ మనస్సులోంచి వేరుపడి కాపాడు. ఏ జన్మలైనా జన్మలు శరీరం నుంచి విడవలసిందే. ఇంకా నేను కాను శరీరంలోంచి, నేను కాను అహంకారంలోంచి, నేను కాను బుద్ధిలోంచి, నేను కాను మనస్సులోంచి, ఈ జన్మకైనా మరొక జన్మకైనా అది నిజం కాదు కాబట్టి విడిపోతాను పాపం. నేను దేశం అయితే గుమ్ములు నుంచి గుమ్ములు వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. మరి ఆత్మని అయితే ఎక్కడికి వెళ్తాను? వాడు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? వెళ్ళిపోయినవాడియో మనం తల్లి కలుపులో ఉండగా చక్కగా ముక్కు తయారైంది, కళ్ళు తయారైనవి, కాళ్ళు తయారైనవి, తల్లి కలుపులో ఉన్నప్పుడు అంతా తయారైంది. ప్రాణం ఎక్కడి నుంచి మాట్లాడటం వెళ్తుంది? అందరూ గాలి పీల్చుకుంటున్నారా? ఎవరికైనా అనుమానంగా అన్న పీల్చుకుంటున్నామా? లేదండి, అది పీల్చుకుంటున్నారు కదా. కొన్ని ప్రాణాలను వాళ్ళు చేస్తారండి. అంటే మనస్సును స్వాధీనం చేసుకోవడం కోసం మనస్సు ప్రాణం రెండు ఒకే చోట పుట్టింది. అంటే దీని ప్రాణం యొక్క పీకి పెట్టుకుంటే అది తలవంచుతుంది, మనస్సు యొక్క పీకి పెట్టుకుంటే ప్రాణం తలవంచుతుంది. లోపల రెండు ఒక చెప్తుంది. భగవంతుడు గారు కూర్చున్న ప్రాణాయామం చేస్తున్నాడు, కుంభకం ఆడటం లేదు. అది అతను అన్నాడు, స్వామి స్వామి నాకు గాలి ఆడటం లేదు. అది భగవంతుడు అన్నారు, మొత్తాన్ని గాలి పోతే దరిద్రం ఊరుతున్నాను. గాలి ఆడటం లేదంటే మొత్తాన్ని గాలి పోతే దరిద్రం ఊరుతున్నాను. ఆ దరిద్రం ఏంటి? ఉలకాళ్ళకి పోతాం. కానీ మనం ఉలకాళ్ళకి అయిపోయింది ఈ రోజులో తక్షణం. జీవితం పొడిగిన కష్టాలు పడ్డ వాళ్ళకి, జీవితం పొడిగిన దుఃఖం పడ్డ వాళ్ళకి వాళ్ళకాళ్ళ పొలాలకు కూడా ఏమవుతుంది? చదవడం కావడం కోసం కొంతమంది జీవితం పొడిగినా అలా కాలిపోతారు. కోసం వాళ్ళకాళ్ళ జిల్లాను కాలుస్తుంటే వాళ్ళ శరీరానికి కావాల్సినటువంటి పొలాలకు కూడా ఏముండదు. కోసం ఇది దుఃఖం అనేది వాళ్ళ శరీరాన్ని ఇక్కడ కాల్ చేసింది. ఇంకా వాళ్ళకాళ్ళు తీసుకుని అక్కడ కావాల్సిన పొలాలకు ఏమి ఇక్కడ కొన్ని జీవితాలు అలా చల్లారిపోతాయి. ఎందుకు మనం ఏం చెప్పుకుంటున్నాం? ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? గాలి ఉంటే ప్రాణాయామం చేస్తాం, చేద్దే కానీ ప్రాణాయామం ఇస్తారు చేసుకుంటున్నారు. మీరు మనస్సు యొక్క నిగ్రహానికి ప్రాణాయామం కూడా ఒక ఉపాయం, మంచి ఇంటికి అది చేసుకో. కానీ ఇంటికి మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ తల్లి కలుపులో ఉండగా గాలి ఎలా వచ్చిందని మనకి. గాలి వచ్చాక పీల్చుకుంటున్నారా? గాలి రాకముందే పీల్చుకుంటున్నారు. ఎవరో ఏదో అడిగారు అంటున్నారు. ఎవరు ప్రేరణ వాళ్ళు ఈ గాలి వచ్చి అడిగిన వాడిని ఆడదండి, అడిగిన వాడిని అడగండి. ఎవరు ప్రేరణ వాళ్ళు ఈ గాలి వచ్చి తల్లి కడుపులో మన శరీరం తయారైన తర్వాత ఎవరు ప్రేరణ వల్ల ఈ గాలి వచ్చిందో, ఆ శవంలో ఏ ప్రేరణ వల్ల ఈ గాలి కదిలిందో, గాలి శరీరంలో తిరిగిందో, ఆ కారణం ఏంటి? ఆ కారణం ఏంటి? అదే సత్యం. దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం, అక్కడే ఉన్నాడు. అతని ప్రేరణ వల్లే మనకి ఈ గాలి కలిగి, అతని ప్రేరణ వల్లే ఈ గాలి ఆగిపోతుంది. ఎవరు ప్రేరణ వల్ల ఈ శరీరంలో గాలి వచ్చిందో, మళ్ళీ వాడి ప్రేరణ వల్లే గాలి ఆగిపోతుంది. ప్రతి వారికి బహుమానాలు కానీ అవమానాలు అంటే ఎవరికి ఇష్టం? బహుమానాలు అంటే అందరికి ఇష్టం, కానీ అవమానాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ అవమానం వల్ల ఒక మేన సోపర అడుగుతాడు, నరుడు నారాయణుడు అడుగుతాడు, మానవుడు మాధవుడు అవుతాడు, జీవుడు దేవుడు అవుతాడు. ఇంకా అనుమానాలు ధరించడం వల్ల కూడా కొంచెం స్ట్రెంత్ వస్తుంది, మెంటల్ స్ట్రెంత్ వస్తుంది. మీరు భక్తుల చరిత్రలో చదివితే ఎన్నో కష్టాలు, ఎన్నో ట్రబుల్స్, ఎన్నో స్ట్రగుల్స్ వాళ్ళు ఫేస్ చేసినట్టు మీకు అనిపిస్తుంది. ఆ కష్టాలు బయట మనకు అలా అనిపిస్తుంది, మీరు కష్టాలు పడుతున్నారు, ఆ కష్టాలు మీ పాపాలు కలిగి బయట మీకు కష్టాలు రూపంలో ఈశ్వరుడు పంపిస్తున్నారు. ఎందుకు మిమ్మల్ని కడగటాన్ని, అవి కష్టాల కింద మీకు కనిపిస్తాయి, కానీ మిమ్మల్ని కడిగి చుట్టి చేస్తాయి. మీకు దుఃఖం ఉందంటున్నారు, నేనుంటే దుఃఖం ఉందా, నేను లేకుండా దుఃఖం ఉందా. మీకు సంసారం ఉందంటున్నారు, నేనుంటే సంసారం ఉందా, నేను లేకుండా సంసారం ఉందా. అది నేను ఏమండి, భగవంతుని మీరు అందరూ ఆత్మని చెబుతున్నాడు, ఆత్మకు చావు లేదంటున్నాడు. నేను నేను కల్పించి చెప్పటం లేదు, పరమేశ్వరుడు చెప్పిన మాట. మీరు శరీరం అని చెప్పటం లేదు, మీరు మనస్సు అని చెప్పటం లేదు, మీరు బుద్ధి అని చెప్పటం లేదు, మీరు ఆత్మను చెబుతున్నాడు. ఆత్మకు చావు లేదంటున్నాడు, ఆత్మ మీ హృదయంలో ఉందంటున్నాడు, ఆత్మ మీరే అంటున్నాడు, ఆత్మకు మరణం లేదంటున్నాడు. అయితే మనం అందరం చచ్చిపోతాం,
మనందరం చేసి పొరపాటు ఒకటే, మనందరం మరణిస్తాం, చచ్చిపోతాం. మన రోజులు దగ్గరికి వచ్చేస్తున్నాయండి, మన రోజులు దగ్గరికి వచ్చేస్తాయి. నేను నిజం మాటలు చెబుతున్నాను, నీకు అబద్ధం మాటలు చెబుతున్నాను. నేను ఎంతో కాలం జీవించినా నేను మరణిస్తాను. మరి మీరెవడు, నేను మరణిస్తాను, నేను మరణిస్తానని చెప్పేవాడెవడు? నీకు మరణం లేదు, నువ్వు ఆత్మస్వరూపుడు, ఆత్మ నీ హృదయంలో ఉందని భగవంతుడు చెబుతా అంటే, ఆ ఆత్మానుభవం నీకు దొరకకుండా, ఆత్మను తెలుసుకోకుండా ఎవరు నీకు అడ్డుకొస్తున్నారు? మీ అత్తగారా, మీ నేనత్తగా? నేను సరదాగా చెబుతున్నాను, ఈ మాటలు మీరు ఎలా కులంగా తీసుకుంటున్నారా? మీరు నేను భగవంతుడు చెప్పిన ఆత్మ నేనైతే, నా హృదయంలో ఆత్మ కనుకుంటే, దాని అనుభవానికి నేను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, దాన్ని తెలుసుకోకుండా నాకు దానికి మధ్యన ఎవరు వచ్చి నిలబడుతున్నారు? నేను చెప్పి అని అబద్ధాలని చెప్తారు? ఎప్పుడైనా ఆలోచించారా ఎవరు నాకు వస్తున్నారు, ఎవరు నన్ను నేను తెలుసుకోకుండా ఎవరు నాకు అడ్డొస్తున్నారు, ఎవరు చచ్చిపోయినట్టుగా ఉన్నారు? నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను బాధపడేవాళ్ళు అందరూ చచ్చిపోయేవాడు ఎవరు? నేను ఇంకో లోకానికి వెళ్ళిపోతాను, పరలోకానికి వెళ్ళిపోతున్నాను, నేను పుణ్యాలు చేసుకున్నాను, మంచి లోకానికి వెళ్తాను అనుకుంటున్నాడు కొంతమంది. అలా అనుకునేవాడు, నేను పాపాలు చేశాను నరకానికి వెళ్ళిపోతానని కొంతమంది అనుకుంటా అలా అనుకునేవాడు. భగవంతుడు ఒక అతను చేశాడు, నేను మంచివాణ్ణి కాదు, నేను చెడ్డ పిల్లవాడిని అన్నాడు ఒక అతను భగవంతుడు. నువ్వు అలా అనుకోకు, నువ్వు చెడ్డ పిల్లవాడని నువ్వు అనుకోవద్దు, నేను కూడా నువ్వు చెడ్డ పిల్లవాడని అనుకోను. ఈ మంచి చెడ్డలన్నీ మనసులోనూ సాగు లేని వస్తువు మనలో ఉంది, దాని అనుభవం మనకు లేదు. లేదు కాబట్టి మనం అందరం చచ్చిపోయింది. మరి ఎందుకు దీన్ని చూసి మీరు గడపడుతుంది? మీ పొలాలను చూసే మీ ఇల్లు చూసి మన అందరం ఇప్పుడు చచ్చిపోయే ఉన్నా, సావు లేని వస్తువు మనకు అదుపులో లేదు. ఇప్పుడు మనం అందరం మరణించే ఉన్నాం, కానీ జీవించున్నాం అని చెప్పుకుంటున్నాం. జీవించలేదు, మనం అందరం మరణించాం. మరి మరణించే ఉన్నామని మీరు ఎందుకంటున్నారు? మరణం లేని వస్తువు మనకు అదుపులో లేదు కాబట్టి మరణించే ఉన్నాం. మరణించే ఉన్నాం కాబట్టి మరణిస్తున్నాం, మరణిస్తున్నాం, మరణం లేదు మరణిస్తాం. పరబ్రహ్మను చింతం, ఏ వస్తువుకైతే సావు లేదంటున్నాడు, ఏ వస్తువుకైతే ముసలతనం లేదంటున్నాడు, ఏ వస్తువుకైతే దేహానికి దానికి విషయమంటే సంబంధం లేదంటున్నాడు, అటువంటి ఆత్మను నిరంతరము ధ్యానం చేసి విషయాన్ని కాదు మనం ధ్యానం చేసేది, లోకాన్ని కాదు మనం ధ్యానం చేసేది, ఆ నిరంతరము హృదయంలో ఆత్మ నిరంతరము ధ్యానం చేయగా చేయగా సదాహారం చేస్తాం. అదే శివానంద లహరిలో ఆచార్యుల వారు ఆ నది ఏది సముద్రంలో కలుస్తుంటే అది చక్కకరు చూడదు, అది దిక్కులు చూడదు, రచనలు చేయదు, ఉపన్యాసాలు చూడదు. నువ్వు ఎక్కడికెళ్ళకున్నావు అంటే మనతో మాట అదే ప్రవాహం వెళ్ళి దాని లక్ష్యమైన సముద్రంలో కలిసిపోతుంది. అదేవిధంగా నీ మనస్సు అంతా కూడా పూర్తి ఏకాగ్రతతో పూర్తి యొక్క లక్ష్యంతో ఆత్మయోగికి ప్రయాణం చేస్తుంది. నువ్వు ఆత్మ ఏమి అడగకండి, ఏమి అడగకండి ఇస్తాను, నీ పూజలు అడగకండి, నీ జపములు అడగకండి, ఏమి అడగకండి, అడిగితే అడిగిస్తాడు, ఏమి అడగకపోతే నీకు ఏది అవసరమో అది ఇస్తాడు. నీ మనస్సును బాగు చేస్తాడు, అడిగితే అడిగింది మాత్రం ఇస్తాడు. నీ ఏమి అడగకుండా ఉంటే నీకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో అది నీకు జాగ్రత్త పెట్టి ఇస్తాడు, నీ మనస్సును బాగు చేస్తాడు, నీ చిత్తాన్ని శుద్ధి చేస్తాడు. మీరు పనిచేసేటప్పుడు ఉద్దేశం ఏమిటి, ఏ ప్రేరణ వాళ్ళు, ఏ ఉద్దేశంతో, ఏ ఆశయంతో మీరు ఆ పని చేస్తున్నారో దాన్ని బట్టి మీరు ఆధ్యాత్మికత ఉంటారు. భగవంతుడు పని చేస్తాడు, కానీ ఇష్టం లేదు, ఇంటి దగ్గర మనస్సు లేదు, అహంకారం, సాధన అంటే ఏది కాదు. మీరు మీరుగా ఉండటానికి, ఆత్మస్థితిని పొందటానికి మీలో ఎవరు అడ్డొస్తున్నారో మీరు జాగ్రత్తగా ఆలోచించారు, ఆలోచించుకుని మీకు అర్థం వచ్చింది తెలియజేస్తుంది. అదే కాదు, చదువు మనస్సు అయ్యారా, మనం ఎన్నో పూజలు చేస్తున్నాం, ఆ పూజలు చేసేటప్పుడు మీరందరికీ చేతులు జోడించినమా? సోదర మనస్సు అయ్యారా, మనం ఎన్నో పూజలు చేస్తున్నాం, ఆ పూజలు చేసేటప్పుడు మీరందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను, తల ఉంచి నమస్కరిస్తున్నాను. మీరందరూ పూజలు చేసేటప్పుడు నా మాటలు జ్ఞాపకండి, మీరు ప్రపంచంలో వస్తువులు అడుగుతున్నారు భగవంతుణ్ణి, మీలో ఏమైనా లోపాలుంటే, నాలో ప్రయాణం లోపాలున్నాయి, ఈ లోపాన్ని తీసుకు, ఈ లోపాన్ని నా అంతా నేను ప్రయత్నం చేసి లోపాన్ని తీసుకోలేకపోతున్నాను,
ఆ లోపాలను తీసేయమని మీరు ఎవరైనా మీ ఇష్టదైవం అని అడిగారు. మీరు పూజ చేసేటప్పుడు కానీ, మీరు ప్రార్థన చేసేటప్పుడు కానీ మీలో ఏమైనా లోపాలుంటే, నాలో ప్రయాణం లోపాలున్నాయి, ఈ లోపాలను తీసి, ఈ లోపాన్ని నా అంతటి నేను ప్రయత్నం చేసి లోపాన్ని తీసుకోలేకపోతున్నాను అనుకో, దేవుడా నాలోని లోపాన్ని తీసేయి అని మీరు ఎప్పుడైనా దేవుణ్ణి ప్రార్థించారు? ఎందుకు చెప్పమంటే, మీలో నా లోపాన్ని తీయకపోతే అది మీ సొంత ప్రయత్నం వల్ల కానీ, దేవుడి యొక్క సహాయం వల్ల కానీ, మీలో ఉన్న లోపాలు మీరు బయటికి వెళ్ళకపోతే, బయట తీసుకోలేకపోతే, దేవుడు మిమ్మల్ని అనుగ్రహించాలనుకున్నా అనుగ్రహించాలి మాత్రమే. వర్షం కురుస్తాను పర్వతం, చెంబు బోరలా పెట్టారు, అందులో వర్షం పడుతుందా, చెంబు నిండుతుంది. ఈశ్వర అనుగ్రహం ఎప్పుడూ ఉంది. అయితే మనలో ఉన్న దోషాల వల్ల, మనలో ఉన్న లోపాల వల్ల, మనలో ఉన్న బలహీనతల వల్ల ఆ ఈశ్వర అనుగ్రహం మన కలగదు. ఈశ్వర అనుగ్రహం మీరు లేదనుకుంటున్నారు, ఈశ్వర అనుగ్రహం లేదని అనుకోవద్దు. ఈశ్వర అనుగ్రహం ఉండి నాలో ఉన్న లోపాలను తీసేయి, నాలో ఉన్న పాపాలను కడిగేయి, నాలో ఉన్న బలహీనతను తొలగించు అని మీ ప్రార్థనలో, మీ పూజలో, మీ జపంలో, మీ ధ్యానంలో, మీ ఈశ్వరుని శరణాగతి కనుక పొందితే ఆ లోపాలు ఎప్పుడైతే తీసేసాడు అప్పుడు ఈశ్వర అనుగ్రహం ప్రవహిస్తుంది. ఈశ్వరానుగ్రహం ఇప్పుడు కూడా ప్రవహిస్తుంది, కానీ మన బలహీనతలు అడ్డుకుంటున్నాయి. మన తలప మనందరం భక్తులం కాదు, భక్తులు ఈశ్వరుడు ఉన్నాడని నమ్ముతున్నాం లేదా, ఈశ్వరుడు ఉన్నాడని నమ్ముతున్నాం, కానీ ఈశ్వరుడు సంబంధించిన జ్ఞానం మనకు ఉంటుంది. కపటం అవ్వడం లేదా, కపటం ఉన్న మనిషి ఆధ్యాత్మిక జీవితానికి పనికిరాడు, వారికి ఏం దొరకదు, వారికి పరలోకం వస్తుంది. ఈ లోకాలు, ఈ దేహాలు, ఇవన్నీ ఆత్మలోనే పెడతాం. మనస్సు మనస్సు అంటారు, ఎవరైనా చూచారండి మనస్సు, భగవాన్ ఏం చేస్తున్నారు, మనస్సు అంటే కొన్ని తలం, కొన్ని తలంపుల యొక్క సమూహం మనస్సు. మనస్సు అంటే వేరుగా లేదు, నీకు వచ్చే ఆలోచనలు, నీకు వచ్చిన తలంపులు, నీకుంది బాగుండే మనస్సు. పొలిన పొలలు ఉన్నాయనుకోండి, ఒక్కో పొల్ల ఒక్కో పొల్ల బయటికి లాగే నిప్పు ఆడుకోవచ్చు. అదే మీకు వచ్చే తలంపులు, ఒక్కో తలంపు, ఒక్కొక్క తలంపు ఎవరికి అని ప్రశ్నించుకుని తలంపు, ఒక్కో తలంపు వచ్చిన తలంపు నన్ను తీసేస్తే ఇంకా మనస్సు అనేది లేదు. మనస్సు అనేది వేరుగా లేదు, అది ఒక వ్యవహార్థం కాదు, అది ఒక వస్తువు కాదు. నీకున్న కొన్ని తలంపుల యొక్క సమూహం మనసు, ఆ తలంపులను తీసేసిన మనసు ఎక్కడ ఉందో చూపించు. నేను మీకు బంగారం ఇచ్చాననుకోండి, మీరు గొలుసు చేయించుకున్నారనుకోండి, నా బంగారం నాకు ఇచ్చేసి మీ గొలుసు నిర్మించుకుని అంటే మీకు గొలుసు ఉంటుందని మనకి ఎప్పుడైనా కోపం వస్తుందనుకోని మాట వస్తుంది, అదే మనసు. మనకి ఎప్పుడైనా చిరాకు వస్తుందనుకోండి, అదే మనసు. ఏదైనా కీర్తి సంపాదించాలనిపిస్తుందనుకోండి మనకు, అదే మనసు. లేదా దుఃఖం వస్తుందనుకోండి, అదే మనసు. ఏదైనా వ్యాధం వస్తుందనుకోండి, అదే మనసు. ఈ మనస్సు యొక్క నాయ మీకు చిన్న ఉదాహరణలో చెప్తాను వినండి. ఈ శరీరం అంటే నాకు చాలా ఇష్టం. మీ శరీరం అంటే మీకు ఇష్టమండి, మీ శరీరం అంటే అందరికీ ఇష్టమే, ఎకరాలన్నీ ఇష్టమే, కానీ ఎకరాల కంటే కూడా దేహం అంటే ఇష్టం. అంటే దేహం కోసం ఎకరాలు అన్నేస్తాం. మా ఊళ్ళో పోగం ఒక అతను రాయల మీడియాలు వైద్యం చేయించుకున్నాడు, అతనికి అరాకరం ఉంది, అతను అన్నాడు పోటీ అరాకరం పోతున్నాడు అన్నాడు, తర్వాత అరాకరం పోయింది, దేహం పోయింది. అంటే దేహం అంటే అని ఇష్టం కాబట్టి దేహం మరణించేప్పుడు మనకు దుఃఖం వస్తాడు. నేను ఎంత బతుకు బతికామండి, ఈ రోజు ఇలా అయిపోయిందంటే ఏమైపోయింది, ఏమైపోయింది ఇచ్చి ఆ దేహం మరణించేప్పుడు మీరు మరణిస్తాను అనుకుంటా ఉంటాను కదా నీళ్ళు పెట్టుకుంటాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, నా దేహం అంటే నాకు చాలా ఇష్టం, మీ దేహం అంటే మీకు అంత ఇష్టం లేదు అండి, ఇష్టమే ఈ దేహం అన్నా మీకు ఇష్టం. అంటే మీ దేహాన్ని ఎవరైనా అంటూ ఊరుకుంటారు, మీరు ఏమీ ఊరుకోరు, మీ దేహం అంటే మీకు ఇష్టం. ఒకసారి రమణస్వామి దొంగలు వచ్చుకొచ్చారు, రమణస్వామి దొంగలు వచ్చుకొస్తే మరిచిపోయిన భక్తులు పరామర్శించారు, రాత్రి ఏం జరిగిందని స్వామి తెలుసుంటే భగవాన్ ఏం చెప్పాడు, రాత్రి స్వామి వారికి పూజ జరిగింది, రాత్రి స్వామి వారికి పూజ జరిగింది. మీరు పగలొచ్చి స్వామి వారిని పూజ చేస్తున్నారు, దేంతో పువ్వులతో పూజ చేస్తున్నారు, వాళ్ళు పూజ చేశారు రాత్రి, రాత్రి వాళ్ళు వచ్చి పూజ చేసి వెళ్ళిపోయారు, దేంతో పూజ చేశారు, కర్రలతో. ఒక అతను పరిగెత్తి పరిగెత్తి పడిపోయారు, ఏమైనా పడిపోయామంటే పడిపోయామంటే నామ వచ్చిన ఎక్సర్సైజ్ చేస్తున్నాను, దేహాభిమానం అలా క్రీడించేస్తున్నాను. లోకవాసన ఇంటికి పెడుతున్నాయి కానీ మనిషిని శాస్త్రవాసన ఇంటికి పెడుతున్నాయి కానీ దేశవాసన ఏదో బలీయమైనది జరుగుతుంది వాహన అనేది దేశవాసన. దేహం పోయేటప్పుడు, దేహం మరణించేటప్పుడు నేను పోతున్నాను, నేను పోతున్నాను. వారు దేహంతో కాలాస్తిని పొందున్నారు, దేహంతో ఏర్పాటు కాపురం పెట్టుకోలేదు వాడు. అంటే నేను పోతున్నాను, నేను పోతున్నాను అని దుఃఖం అడుకోవాలి. ఇది మనసు యొక్క అహంకారం. ఏ దేవతా పురుషుడో విడదీయాలి కానీ దేహ భావంలోంచి, మనస్సు యొక్క భావంలోంచి, అహంకారం యొక్క భావంలోంచి ఏ దేవతా పురుషుడో ఖండించి ఖడ్గంతో ఖండించాలి కానీ రచయితలు చేసే పని కాదు, ధనవంతులు చేసే పని కాదు, విద్యావంతులు చేసే పని కాదు. ఏ దేవత అనుగ్రహించాలి ఆ మాయలోంచి తరింప చేసి ఇబ్బంది చేస్తాం. ఈ మాయ ఎలా కమ్ముతుందంటే, నేనెంత ప్రేమిస్తున్న దేహం, నేనెంత అభిమానిస్తున్నటువంటి ఈ దేహం రాత్రి నిద్రలో ఉండి తెలియకుండా మనసు అనేది కడుగుంటే, నాకు స్వప్నం వస్తే ఆ స్వప్నంలో దేహం ఏ కాశీ వెళితే
మళ్ళీ ఆ దేహం కూడా నేను వెళ్ళిపోతాను, ఆ దేహాన్ని ఎవరైనా తీసుకొచ్చి మా కోసం వస్తుంది, మళ్ళీ ఈ దేహం కూడా ఉండే ఇదే మా ఈ దేహం మాత్రమే కదండి, ఇంకో దేహం కూడా కాఫీ లేదు. అప్పుడు ఈ దేహాన్ని ఎవరైనా తిట్టి నేను పట్టించుకోను, ఆ దేహం ఎవరైనా తింటే కోపం వస్తున్నాడు, ఇంకటి ఆ దేహం కూడా కలిసిపోయాడు. ఏ జీవితాలంటే ఎప్పుడో నిరంతరం స్వప్నంలోని జాగ్రత్త వస్తుంది, ఎప్పుడు 24 గంటలు ఏదో దేహాన్ని ఏదో శరీరాన్ని అభిమానిస్తున్నటువంటి ఈ మనస్సుకి జ్ఞానం వల్ల కాదు. చివరికి నిర్దట్లో కూడా విశ్రాంతి లేదే, శాంతి లేదు, జ్ఞానం లేదు, ప్రజ్ఞానం లేదే. ఆ నిద్దట్లో కూడా ఏదో దేహాన్ని పట్టుకుని ప్రయాణాలు చేస్తుంటే మళ్ళా దేహాన్ని ఎవరైనా చూస్తే కోపం, ఆ దేహాన్ని ఎవరైనా పొగిడితే సంతోషం, మళ్ళీ ఆ దేహాన్ని సోక్షం కోసం జీవుడు చూస్తూ ఉంటుంది. అందుకే సుబ్రహ్మణ్య గారు పెట్టి రామహర్షి అన్నారు ఒకసారి, ఎన్ని సుబ్రహ్మణ్య గారు మీరు జీవలక్షణాలు పెట్టి కూర్చున్నారు, ఈ జీవ పనులు ఎలా జరుగుతుంది, జీవుంటే ప్రతి వాడికి ఇస్తున్నాయి. కానీ భగవాన్ అంటున్నారు, ఎవరి సుబ్రహ్మణ్య గారు మీరు జీవోత్సవం ఎలా జరుగుతున్నారు, ఎంత బరువు ఉంది, ఎంత భారీ ఉంది, ఎలా మోస్తున్నారండి ఈ జీవోత్సవం. మీరందరికీ తలో పేరు నటి నా తలో పేరు, నా పేరు వెంకటరామారావు. మన అబద్ధాలు చెప్పుకోవద్దు, యథార్థవాదమే నిజం చెప్పుకుంటున్నాం. మీకందరికీ శరీరం ఉంది, ఆ శరీరానికి ఒక పేరు ఉంది, ఆ శరీరం మీకు శరీరం ఉందని ఆ శరీరానికి పేరుందని నేనుంటే తెలుస్తాందా, నేను లేకుండా తెలుస్తాందా, నేను తెలియని నాకు రూపం ఉందని తెలుస్తుంది, నేను తెలియని నాకు పేరుందని తెలుస్తుంది, నేను తెలియని భూమిలో ఉన్నానని తెలుస్తుంది, ఆ నేనున్నాను కాబట్టి ఏమీ తెలుస్తున్నాయి, నేను లేకపోతే ఏమీ తెలియటం లేదు, ఈ అన్నింటిని తెలుసుకున్నాను. ఆ నేను ఎవరు, ఈ రాముడు గురించి, కృష్ణుడి గురించి, స్వర్గలోకం గురించి, వైకుంఠం గురించి, అన్నిటి విషయాల గురించి మీరు ఆలోచించరు. ఈ విషయాలు మీకు చక్కగా మధ్య గురించి ఆలోచిస్తారు, కాశీలో గంగా నది గురించి ఆలోచిస్తారు, దశరథుని కుమారుడు రాముడి గురించి ఆలోచిస్తారు, అయితే దశరథు కోరల కేసమ్మ గురించి ఆలోచిస్తారు, ఈ నేను గురించి మీరు ఆలోచించరా, భక్తి చాలండి. ఎందుకండి మీరు ఎలా మాట్లాడతారండి, ఏంటో కోరికలు కోరికలు అంటారండి, భక్తి మీరు సంతృప్తి చెప్పడం లేదా, దానంతరగతి మీరు సంతోషాన్ని ఖరాబ్ చేయటం లేదా, ఏమిటిగా మీకు నెరవేరేది భక్తి, దానంతరగతిగా ఇండిపెండెంట్గా మీకు సహాయం చేయలేకపోతే పరమానం మీరు నోట్లో వేసుకుంటే మీకు ఎలా ఉంటుందో, భక్తి తనంతర తనగా మీకు సుఖాన్ని ఇవ్వకపోతే అది శాంతిని ఇవ్వకపోతే అది భక్తే కాదు, అది భక్తే కాదు, అది ఇండిపెండెంట్ గా
స్వతంత్రముగా ప్రతి పేరు చెప్పేటప్పుడు నీకు సంతోషం రాకపోతే, ఆనందం రాకపోతే, నీ మనస్సు పులకరించకపోతే, నీకు శాంతి దొరకకపోతే అది భక్తి కాదు. మీరు భక్తి వల్ల ఏదో సాధించాలనుకుంటున్నారు, భక్తి వల్ల ఏదో కోరిక నెరవేరాలని మీరు అనుకుంటున్నారు, అది కాదు. భక్తి సంతర్కాలుగా మీరు సంతృప్తి ఇవ్వటం లేదా, భక్తి అంటే వెళ్ళిపోగలిగా, భక్తి శక్తి లేదా, మీరు భక్తిని సాధనంగా పెట్టుకుని ఏదో పొందాలని చూస్తున్నారు, అంటే మీ లక్ష్యం భక్తి కాదనమాట. అంటే భక్తి మీకు సంతోషాన్ని ఇవ్వటం లేదా, భక్తి వల్ల మీకు ఆనందం రావటం లేదా, ఎందుకు భక్తిని అలా కించపరుస్తున్నారు మీరు, జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు భక్తిని అలా హేమం చేసేస్తున్నారు, భక్తి అంత అల్పమైనదా, భక్తి అంత స్వల్పమైనదా, నిజంగా కనుక మీకు భక్తి ఉంటే ఆ భక్తి వల్ల వచ్చే సంతోషాన్ని మీరు తట్టుకోగలరు, మీరు ముయ్యగలరు ఆ అందాన్ని, ఆ శాంతిని, ఆ సంతోషాన్ని మీరు ముయ్యగలరు. అంతకు మించి మీకు ఏం కాదు. పూజ చేస్తున్నాం అంటున్నారు, పూజలు చేస్తున్నాం చెబుతున్నారు, మంచిదే అయితే ఆ చేసేవారు ఎవరు, చేయించుకునేవారు, భక్తి ఉంది మీకందరికీ, భక్తి ఉంది. అద్వైత భక్తి ఎలా ఉంటుందో కొన్ని క్షణాలైనా మీరు అనుభవించారు జీవితంలో, రోజులు అక్కర్లేదు, గంటలు అక్కర్లేదు, అద్వైత భక్తి అనేది ఎలా ఉంటుందో కొన్ని క్షణాలు మీరు అనుభవించారు జీవితంలో. తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం, తాత్కాలికమైన సంతోషాల కోసం, తాత్కాలికమైన ఉద్రేకాల కోసం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఎంతో కాలాన్ని ఖర్చు పెడుతున్నాం, ఎంతో శ్రమను ఖర్చు పెడుతున్నాం, ఎంతో ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం. కానీ మీ భక్తి కోసం మీరు ఏం నేను రుచి దొరకటం లేదా, మీ తలంపు కంటే వేరుగా జగత్తు లేదు, గాయ నిద్రలో నీకు తలంపు లేదు, తలంపు లేనప్పుడు జీవుడు లేడు, తలంపు లేనప్పుడు దేవుడు లేడు, తలంపు లేనప్పుడు జగత్తు లేదు. ఎంత దూరం తీసుకెళ్తున్నారండి స్వామి, దేవుడు లేడంటే అది భక్తి లేదని కాదు, రమణ స్వామికి భక్తి ఉంది, నీకు నిజం చెప్పాలని, నీ స్వరూపాన్ని నీకు పట్టివ్వాలని, నీకు నిజం చెప్పి నీకు మోక్ష స్వరూపం చేయాలని, మోక్షం చేతి అందే చేయాలని తగట, నీ స్వరూపం యథార్థం ప్రకాశిస్తాను కాబట్టి నీ స్వరూపం దగ్గరికి మనం తీసుకెళ్లాలని ఆ వాంఛ, ఆపుకోలేనిటువంటి కోరిక, ఆపుకోలేనిటువంటి ప్రేమ కానీ ఆయనకి భక్తి లేదని కాదు. అక్కడ రమణ స్వామికి దేవుడు పక్షం కాదు, నిజం ఏది రెవల్యూషన్, ఏది విప్లవం, మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడం కంటే ఎప్పుడైనా లోకంలో ఏదైనా ఉండదు. ఒక మనిషి ఇంకో మనిషి కర్రల పుచ్చు కొట్టుకుంటే, ఒక మనిషి ఇంకో మనిషి కత్తిని పుచ్చుకు నడుస్తుంటే అది విప్లవం ఏదో అంటున్నారు, అది విప్లవం కాదు. మీ మనస్సును మీరు బాగు చేసుకుంటే అది విప్లవం, అదే నిజమైన విప్లవం. నిబంధన మీరు సంస్కరించుకుంటే, నిబంధన మీరు బాగు చేసుకుంటే అదే విప్లవం, అంతకంటే నిజమైన విప్లవం ఏది. మిమ్మల్ని నిజం దగ్గరికి లాక్కెళ్ళాలని
ఆ నిజం అనేది ఎలా ఉంటుందో నీకు రుచి చూపించాలని. లోకాలు లేని స్థితిలో, దేవతలు లేని స్థితిలో, శరీరాలు లేని స్థితిలో ఆనంద సముద్రం మిమ్మల్ని ఉంచాలని రమణ స్వామి ప్రేరణ చేసి నీకు తెలియకుండా మిమ్మల్ని అక్కడ లాక్కుపోతున్నట్లు. ఏది తలంపు, ఏది మనస్సు, తలంపు యొక్క మోటై మనస్సు, తలంపు లేనటువంటి జీవుడు లేడు, తలంపు లేనటువంటి దేవుడు లేడు అని ఎక్కడికో తీసుకుపోతున్నాడు. మీరు ఒక్కరి దిక్కు రావద్దు, మీరు కంగారు మిమ్మల్ని విడిచిపెట్టడు, మధ్యలో మిమ్మల్ని విడిచిపెట్టడు, దారిలో మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని గమ్యాన్ని తీసుకెళ్తాడు. కానీ నిజం అనేది కొంచెం కొంచెం రుచి చూపిస్తున్నాడు. ఒకసారి చెప్తే మీరు తట్టుకోలేరని, నిజం చెప్పాలని, నిజం తెలిసే వరకు మీకు దుఃఖం ఆగదు, నిజం తెలిసే వరకు మీరు లోకాలు తిరగడం తప్పదు, నిజం తెలిసే వరకు శవాలు నోయడం తప్పదు, నిజం తెలిసే వరకు పుట్టడం తప్పదు, నిజం తెలిసే వరకు మరణించడం తప్పదు, నిజం తెలిసే వరకు ప్రయాణాలు తప్పు, నిజం తెలిసే వరకు మీ బాధలు తప్పు, దుఃఖాలు తప్పు. అంటే నిజం దగ్గర తీసుకెళ్ళడం కోసం నిమ్మదిగా పునాదులు వేస్తున్నాడు. ఆ చేతి చేతి కలిగించుకుని నిమ్మదిగా నడిపిస్తున్నాడు. అంతేకాని మిమ్మల్ని భయపెట్టాను కాదు, కంగారు పెట్టాను కాదు, నిజం దగ్గరికి తీసుకుపోవడం కోసం ప్రయాణం చేస్తున్నాడు. ఒక అడిగైనా వేయాలి, మనం 100 మైళ్ళు నడవాలనుకుంటే 100 ఒక్క అడుగైనా ఎదురకు వేయాలి. నిజం వైపు నడిపించడం కోసం, కొన్ని అడుగులను ఎదురకు వేయించడం కోసం, నిజం చెప్పడం కోసం చెబుతున్నాడు. కానీ ఆయనకి భక్తి లేక కాదు, ఈ లోకాల గురించి తెలియదు. తలంపుల యొక్క మోటే సమ్మనస్సు. అయితే తలంపు లేకపోతే జీవుడు లేడు, ఆ తలంపు లేకపోతే లోకం లేదు, ఆ తలంపు లేకపోతే దేహం లేదు, ఆ తలంపు లేకపోతే ఏదీ లేదు. తలంపు నిన్ను ముడివేస్తాను, తలంపు నీకు దుఃఖం తీసుకొస్తాను. మీరు అమృత స్వరూపులను, అమృత స్థితి మీ హృదయంలో ఉందని, అక్కడ సత్యం ప్రకాశిస్తుందని, ఒక ఆనందము శాంతి సానవిస్తుందని ఈ చెట్లు వరుణ లోకంలో మీరు ఎవరు లేరా అని ఆచార్యులు ఎవరు అడిగారు. దేహం లేని స్థితిలోకి, లోకం లేని స్థితిలోకి, జీవుడు లేని స్థితిలోకి, లోకాలు లేని స్థితిలోకి, స్వర్గం నరకమైనటువంటి లోకాలకి, లోకాలని అడిగిన లేని స్థితిలో మనల్ని ప్రయాణం చేయించడానికి మొదటి అడుగు ఏమంటున్నాడు రమేష్. ఒక్క అడిగిన నిజమైపు ప్రయాణం చేయడం కోసం ఒక్క అడిగిన ప్రయాణం, ఒక్కడుగు అక్కడ లోకాలని అడిగింది. ఒక్క అడిగిన ఒకసారి రమణస్వామి ఒక ప్రశ్న అడిగారు, ఒకటి నీకు మాకు వ్యవహారాలు, ధాన్య వ్యాపారం, పత్రిక వ్యాపారం, నీకు మాకు వ్యాపారాలు అండి. అయితే నేను మాతో టెన్షన్ కరుణ వాళ్ళు అవుట్ ఆఫ్ లవ్ అంటే ఆయన చెప్పిన మాటలన్నీ కరుణే. ఎందుకు ఈ మాటలు ఎందుకు చెబుతున్నాయంటే ఆయన నోటిలోకి జారిన మాటలన్నీ ప్రతి మాట కరుణ, అది వ్యవహారానికి సంబంధించిన మాటలు కాదు, ప్రేమ వల్ల, ప్రేమామృతం, ప్రేమ వల్ల వచ్చిన మాట, కరుణ వల్ల వచ్చిన మాట. ఆ మాటలోనది జ్ఞానమే, వ్యవహారం కాదు, నిజమైన జ్ఞానం. వాడి లక్ష్యం ఏమిటి? మనం కూడా తనంతర వాడు నిజమైన జ్ఞానం, తనను కూడా తనంతర వాళ్ళకి నువ్వు చేయాలి. వాడి లక్ష్యం అదే జ్ఞానం యొక్క లక్ష్యం. సద్గురు సద్గురు అంటూ మీరు తీసుకెళ్ళి మిఠాయితున్నాడు కాదు, ఆ జీవుడిని, ఆ మనస్సుని బంధం నుంచి విడిపించేవాడు సద్గురు. సత్పురుషుడు సహవాసం కూడా ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్యం ఉంటేనే కానీ, ఆ పుణ్యం పండితేనే కానీ సత్పురుషుల సహవాసం కూడా. వినండి జాగ్రత్తగా వినండి, భగవాన్ చెప్పిన మాటలు, భగవాన్ చెప్పిన మాటలు స్థలం కాదు, వాస్తవం ఇది దుమ్ము కాదు, ఇది సొమ్ము. మీకుల్లోనే మీ మనస్సును బయటికి తీసి దాన్ని శుభ్రం చేసి విశాలమైన బ్రహ్మంలోకి నడిపించడం కోసం చేసే ప్రయత్నం సమస్యను పాద పూజలు కాని, దండలు కాని, అభిషేకాలు కాని, లోకం కొట్టే దేవేలు కాని జ్ఞానికి సంబంధం. నువ్వు ఆత్మనిష్టలో ఉండడానికి ప్రయత్నించు. మనం ఇప్పుడు లోకాన్ని చింతిస్తున్నాం, భగవాన్ చెబుతున్నాడు ఏంటండి, నువ్వు ఆత్మని చింతించడానికి, ఆత్మని ధ్యానం చేయడానికి నిరంతరం ప్రయత్నించు. ఆత్మనే ధ్యానం చేస్తుండు, ఆత్మనే చింతిస్తుండు, ఆత్మ గురించి మాట్లాడుతుండు. దయవు ఎవరికి వాళ్ళు చెబుతుండే ఆత్మ గురించి శ్రవణం విను. వింటే చెవులు సరిపోకండి, చెవులు అందరకే ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారు, చెవులు ఇక్కడ నుంచి వీడియోని పాలకులు పంపుతా ఉంటారు. కానీ చెవులు వెంటనే చెవుల ద్వారా వీడియో ఎవరో ఉన్నాడు, వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళ పాలకులు ఏంటి లాభం? నేను విని విని అంటున్నాను, ఎవరికి మీ చెవులు కాదు నేను చెప్పి, మీ చెవుల ద్వారా వినియోగం చెబుతున్నాను వినమని. మీకు కాదు, మీరు కోపాలు తీసుకోండి. చెవులు గోడలు. ఈ మధ్య ఫోనాలో శాంతి అని ఒక అమ్మాయి చచ్చిపోయి, ఆవిడ బ్రహ్మచారి, ఎంతో ధనవంతుడు, ఎంతో విద్యావంతుడు, ఆమె వివాహం చేసుకుంది. ఆమె వచ్చారు, ఆవిడ వయసులో ఉండగా, కానీ ఆవిడ వివాహం చేసుకోడు. ప్రజాసేవ కోసం ఆవిడ జీవితం అంతా ఖర్చు పెట్టింది. పరమాత్మను తెలుసుకోవడం కోసం, ఆత్మను దర్శించడం కోసం, నిదాన చూడటం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం సర్వస్వం తాను కానిలేనంతా కూడా అది తేలిక విడిచిపెట్టి కలిగింది. ఆవిడ మరణించి రోజు ఒక అతను వచ్చాడు, చేతులు పట్టుకుని ఏడుస్తున్నాడు. అప్పుడు అందరూ అడిగారు, ఏమిటయ్యా నువ్వు చేతులు పట్టుకుని ఏడుస్తున్నావు అని. ఆ చేతులు నన్ను ఎన్నోసార్లు ఆశీర్వదించి, నన్ను ఎన్నోసార్లు నిలిపి, ఆ చేతులతో ఎంతో సహాయాన్ని పొందాను, ఆ చేతులు మాట్లాడుతుంది. నాకెంతో సహాయం చేసిన చేతులు, నన్ను ఆశీర్వదించిన చేతులు, నా మీద కోరిన చేతులు కదలకుండా పడున్నాయి అని చేతులు పట్టుకుని బోధించి, అంటే ఎంతో గొప్ప దానాలు చేసింది. అంటే గుప్తంగా చేస్తే ఎవరు చూడరేమో అనుకుంటారు ఎవరు, ఈ లోకానికి సంబంధించి తన ఇష్టం. ఉపనిషత్తులలో, వేదాలలో
ఈ పరబ్రహ్మని ఈశ్వరుని సాక్షి సాక్ష్యం వర్ణించి మనకు ఏది జరిగినా మన జీవితం ఏం జరుగుతున్నా ఏది మాట్లాడినా మాట్లాడకపోయినా తలంపు వచ్చినా తలంపు రాకపోయినా సాక్షిగా ఉండి ఇక్కడ చూస్తున్నాడు భగవంతుడు. అంతగా భగవంతుడికి సాక్షి అని చెప్పి తమిళ స్వామి ఏమన్నాడంటే సాక్షి సాక్షి అంటున్నారు నేను కాదంటం లేదు. సాక్షి అంటే రెండు ఉండాలి, చూడబడేది ఉండాలి, చూచే వాళ్ళు ఉండాలి, రెండు ఉన్నాయో సాక్షి ఉంటారు తనకి అని అడుగురమ్మ. మీరు ఏదైనా పని చేశారనుకోండి నేను సాక్షి ఉండాలి, అంటే ఇది మీరు చేసిన పని నేను చూస్తున్నా, అంటే రెండు ఉన్నాయన్నమాట. భగవంతుని సాక్ష్యాన్ని చెబుతున్నారు మంచిది, అతని సాక్షిగా ఉండాలి దానికి రెండోది వేరుగా తనకంటే వేరుగా ఏదైనా ఉందా అక్కడ కూడా మంచి ఉందని ఆపుచేసి అని చెప్పలేదు. వేదాలను దాటి వెళ్ళాడు, ఉపనిషత్తుల్లో వర్ణించిన మాటల్ని వేదాల్లో వర్ణించిన మాటల్ని కాదనకుండా వద్దనకుండా అమర్యాద చేయకుండా మర్యాదగా దాటి వెళ్ళిపోతున్నాడు రామ స్వామి మమ్మల్ని కూడా తీసి పెడుతున్నాడు రామ్మ అంటున్నాడు. శివులేని వాడు వినండి, కళ్ళుని వాడు ఉపనిషత్తుల్లో వర్ణుకుని పేజీని తరపున వర్ణించారు భగవంతుని సాక్షిగా ఉన్నాడు, హృదయంలో సాక్షిగా ఉన్నాడు. నువ్వు చేసే పనులకి నీ లోకానికి నీ జన్మ జన్మ నుంచి నువ్వు పోగు చేసుకొస్తే నీ వాసనలకి నీ గుణాలకి నీ తలంపులకి సాక్షిగా ఉన్నాడు పరమేశ్వరుడు. నీ ఉపనిషత్తుని చెప్పి అది రైతే భగవంతుడు సాక్షిగా ఉన్నాడని చెబుతున్నారు. చూడబడేది ఉన్నప్పుడు సాక్ష్యం, అసలు చూడబడేది ఉందా తనకంటే వేడిగా లేనప్పుడు ఏం చూస్తుంది సాక్ష్యం చెప్పడానికి ఏముంది అంటున్నారు. ఇందులో ఉందా నీకంటే భిన్నంగా ఏమి ఉందా అది అయితే దృశ్యం అని నిజమా. మన ఎందుకు ప్రేమ వాళ్ళు మనల్ని నిజం చూపించాలని మన కళను నిజం ఎప్పుడు తెరిపించాలని సంకుచితంగా ఉన్న మూసుకుపోయి మన మనస్సును తెరిపించాలి మనం చేసే స్వస్థలు అని పక్కన. ఇంటికాడి గొడవల గురించి ప్రతి నలుగురులో ఒకటి తెచ్చుకోవడం అయిపోతున్నాడని గొడవ స్టాటిస్టిక్స్ చెప్తూ అంటే మిమ్మల్ని మీరు హింస పెట్టుకోవద్దు, మిమ్మల్ని మీరు హింస పెట్టుకోవద్దు, మిమ్మల్ని మీరు దగా చేసుకోవద్దు, ఇది నిజం అని ఎత్తి చూపిస్తున్నాడు మనం. మీరు దేనికి దుఃఖపడతారు? మీరు ఆత్మస్వరూపు, మీరు దుఃఖించడానికి ఏముంది, మీరు దుఃఖపడటానికి ఏముంది నేర్చుకుంటున్నాడు మనస్సు. ఎంత దూరం తీసుకెళ్తున్నారు? మాకు మోక్షం కావాలి, మాకు మోక్షం కావాలి, మీరందరూ సఫలు పడుతున్నారు. రమణత్వం అడిగేది ఏంటంటే మీరందరూ కావాలంటున్నారు, మోక్షం కావాలంటున్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు? అరువు గొడవలొద్దు, అరువు మాటలు వద్దు, పరలోకం గొడవద్దు, దేవుడు గొడవద్దు, మీరు మోక్షం కావాలని అడుగుతున్నారు అదైతే. కానీ ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడే మీరు మోక్షంలో మీ హృదయానికి సంతృప్తి భక్తి ఇవ్వటం లేదా? మీ హృదయానికి భక్తి సంతృప్తి ఇవ్వలేకపోతే అది భక్తే. దేహాన్ని మరిపించే ప్రేమ, దేహాన్ని మరిపించే ధ్యానం, లోకాన్ని మరిపించే ప్రేమ, లోకాన్ని మరిపించే ధ్యానం, మనసును మరిపించే ప్రేమ, మనసును మరిపించే ధ్యానం, వాటిలో వాళ్ళు ఇన్స్పైర్ పట్టుకోరు. ఇంటర్మీడియట్ ప్యాస్ అయిపోయినా కానీ రాత్రి కోర్టు చదవనవరు. అది నీ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలనుకుంటే ఆ పరమేశ్వరుడు పట్ల, పరమేశ్వరుడు ఉనికి పట్ల నీకు పూర్ణమైన విశ్వాసం, ముందు మనస్సుతో కొన్ని విశ్వాసం, నీకు ఆ విశ్వాసం ఉండటమే దీనికి ఉండవలసిన ఆ విశ్వాసం హృదయాల్లో ఉండాలి. హెల్త్ ఇన్ గాడ్, హెల్త్ ఇన్ గాడ్. నీకు విశ్వాసం తడివి చూసుకోండి, తడివి చూసుకొని నీ హృదయాల్లో తడివి చూసుకోండి, వెతుక్కొని నీ మనసులో వెతుక్కోండి. నీకు ఆ విశ్వాసం ఉండలేదు. మీరు కేంద్రం కాదు, మీరు చేసే సాధనలకు మీరు కేంద్రం ఇవ్వకూడదు, ఈశ్వరుడు కేంద్రం. నీకు ఈశ్వరుడి మీద ఉన్న ప్రేమ, నీకు ఈశ్వరుడి మీద ఉన్న భక్తి నిజమైతే నీకు ఉన్న దుఃఖాన్ని మిండలేదండి. నీకు ఎవరికైనా దుఃఖం ఉందనుకోండి, నీ దుఃఖాన్ని నీకు మిండలేదండి. నీ భక్తి అనే పులి, నీ ప్రేమ అనే పులి నీ దుఃఖాన్ని నిండలేదా? నీ బాధను నిండలేదా? నీ భక్తి నిజమైతే నీ బాధను నిండలేదా? నీ దుఃఖాన్ని నిండలేదా? మన చెట్లు ఒకేసారి రెండు పనులు చేయలేదు. చేస్తే విషయచింతన చేస్తుంది, లేదా ఆత్మచింతన చేస్తుంది. మనం ఎప్పుడు ఏ చింతన ఉంటున్నాం? విషయచింతన అంటే లోకానికి దగ్గరగా ఉంటున్నాం, దేవుడికి దూరం. మీరు శివనామము, దేవినామము, రామనామము, కృష్ణనామం ఏదో చెయ్యండి మంచిదే, కానీ ఒకటి నేను మిమ్మల్ని కోరి, మీరు చేస్తున్న నామం పట్ల మీకు ప్రీతి ఉందా? మీకు ఇష్టం ఉందా? అయిష్టంగా చేస్తున్నారా? తీసుకోండి. ఓ అర్జున, నేను యుద్ధం చేసిన తప్పదు, మీరమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు యుద్ధం చేయనంటున్నాను. నీవు దేహ ప్రారంభాన్ని బట్టి మీకు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోతే నేను యుద్ధం చేయటం తప్పదు, అది నీ దేహ ప్రారంభం. అంటే నువ్వు చేయవలసిన పని అలాగే తక్కువ కాబట్టి నువ్వు ఇష్టంతో చెయ్యి. ఇష్టంతో చేస్తే కొత్త వాసనలు రావు, ఇష్టంతో చేస్తే కొత్త వాసనలు రావు, కొత్త సంస్కారాలు రావు. నీకున్న పేర బంకర్ చేసి అయిష్టంతో చూసి నీ మనసును పుణ్య చేసుకో. నీ శరీరం ద్వారా జరగాల్సిన పని ఇష్టం ఉన్నా జరుగుతుంది, ఇష్టం లేకపోయినా జరుగుతుంది. ఆ చేసే పనులకు ఇష్టంగా చెయ్యి, ఇష్టంగా చేస్తే నీ మనసు పుండవు. ఇదే గీత యొక్క సారాంశం. గీత ఎత్తుకోండి, నేను ఆ పని చేస్తాను, ఈ పని చేశాను అంటున్నాం. పని ఎవరు చేస్తారు? దేహంతో చేస్తారు. ఆ దేహానికి ఇంక చూడండి, నీ పని దేహంతో చేస్తున్నావు, దేహంతో చేస్తున్నావు, దేహం లేకుండానే చేస్తున్నావు, దేహంతో చేస్తున్నావు, అది దేహం నువ్వా? మీరు ఆలోచించండి, నిజమా అబద్ధమా? దేహంతో నువ్వు చేస్తున్నావు రైతు, అది దేహం నువ్వా?
ఈ మాటలు మనకి ఎప్పుడో అందిస్తాయి. నోటితో చెప్పుకుంటారు మాటలు, కానీ ఈ మాటల యొక్క అర్థం, ఈ మాటల యొక్క బరువు, ఈ మాటల యొక్క అంతరార్థం ఎప్పుడు అందుతాయండి. జ్ఞానుల యొక్క అంతస్తు గుర్తించక, ఈ పుస్తకాల్లో కూడా జ్ఞానుల యొక్క వైభవం గుర్తించక కొన్ని కొన్ని మాటలు రాస్తారు. శంకరాచార్య వారి యొక్క దివి చరిత్రలో పెద్ద పెద్ద వాళ్ళందరూ రాశారు, కానీ ఆ జ్ఞానం యొక్క అంతస్తు అర్థం కాదు మానిపిస్తుంది. ఏమని రాశారంటే, శంకరాచార్య వారి గారు తల్లిపోయినప్పుడు నీ ఒక్కనే బిడ్డని ప్రాణం పోయేప్పుడు నన్ను స్మరించుకో, నువ్వు స్మరించుకున్న వెంటనే నేను వస్తా ఉన్నాడు శంకరాచార్య. ఆ విధంగా తల్లి స్మరించుకుంది ఆ వస్తాన దేశంలో చివరి గడియల్లో ఆచార్య వారు వచ్చారు. అప్పుడు తల్లిని కైలాసంలో పంపడానికి చూశారండి. అప్పుడు కైలాసం అంటే ఆవిడకి నచ్చలేదని, అప్పుడు కైలాసం అంటే నీకు ఎక్కడికి వైకుంఠంలోకి పంపారని, ఆవిడ కోరిక ప్రకారం పంపారని, ఇటువంటి ఏ మాటలు మాట్లాడారు. ఈ మాటలు రాయటం శంకరాచార్య వారి యొక్క వైభవాన్ని చూచపో. తల్లిని ఎక్కడ పంపించాలో తెలియకునే పంపించాడా? తల్లిని ఎక్కడని పంపించాలో, ఏ గమ్యానికి పంపించాలో, ఏది పరమస్థితో, ఏది చివరస్థితో తెలియకుండా శంకరాచార్య వారు తల్లిని పంపాడా? ఏ ఎక్కడ పంపించాలో తెలియని వాడు జ్ఞానం అవుతాడు. అంటే శంకరాచార్య వారి చేతి కరెక్టే, ఈ రచయితలు వాళ్ళు పరిచయం కూడా పుస్తకాల్లో పెట్టారు. నేనేదే మాట్లాడుతున్నాను, నేను చెప్పి మాట్లాడి మీరు నమ్మక్కర్లేదు. అదేవిధంగా మీరు పుస్తకం చదివేటప్పుడు కూడా ప్రతిదీ మీరు నమ్మకండి. మీకు భగవంతుడు కాళ్ళు ఎలా ఇచ్చాడు, చేతులు ఎలా ఇచ్చాడు, కళ్ళు ఎలా ఇచ్చాడు, ముక్కు ఎలా ఇచ్చాడు, అందరికీ ముక్కు ఉండదు కదా, దాని ముఖ్య వైద్యులు అందరికి బుద్ధిని కూడా ఎలా ఇచ్చాడు. నీ బుద్ధికి కూడా పని చెప్పండి, నీ కాళ్ళకు ఎలా పని చెబుతున్నాం, చేతులకు ఎలా పని చెబుతున్నాం, అలా నీ బుద్ధికి కూడా పని చెప్పండి. ఎవరు ఏ మాట చెప్పినా, మీరు ఏ పుస్తకం చదివినా మీ బుద్ధితో మీరు ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకునే పని లేనప్పుడు మీకు బుద్ధి ఎందుకు ఇచ్చాడు పరమేశ్వరుడు? పరమేశ్వరుడు బుద్ధి ఇవ్వలేదా? ఆలోచించడానికి కాబట్టి బుద్ధి ఎందుకు పనిచేస్తుంది? అంటే బుద్ధి ఉపయోగించుకోండి. మనస్సు అనేది ఎక్కడో లేదు, అది వేరుగా లేదు, నీకంటే భిన్నంగా లేదు. ఏదైతే నువ్వు నేను 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 అని అంటున్నావో ఆ నేనే మనస్సు, ఆ నేను కంటే వేరుగా మనస్సు లేదు. ఆ నేనే మనస్సు, ఆ నేనే జీవుడు, ఆ నేనే చిజ్జడి గ్రంథి, ఆ నేనే సూక్ష్మ శరీరం, ఆ నేనే యాతనా శరీరం. ఆ నేనుంటే అంతా ఉంది, ఆ నేనుంటే స్వర్గం ఉంది, ఆ నేనుంటే నరకం ఉంది, ఆ నేనుంటే అంతా ఉంది, ఆ నేనుంటే దేవతలు ఉన్నారు, ఆ నేను లేకపోతే నేను. అందరం చేస్తున్న తప్పు ఒకటే, ఈ సాధనల పేరు మీద, ఈ పూజల పేరు మీద, ఆడంబరాల పేరు మీద, అహంకారాల పేరు మీద, విద్యతో డబ్బుతో గొప్పలతో గౌరవాలతో ఆడంబరాలకు నేను అలంకరించుకుంటాను. ఈ అహంకారం అలంకరించుకున్నంత కాలం మోక్షం యొక్క తలుపులు మన కోసం తెరవరు. ఇల్లు మనం తలుపులు కొట్టినా ఇవెవరో మాకు తెలియదు, బయటకు సమ్మంటాను అన్నది. ఈ అహంకారాలు అక్కడ చెల్ల పరలోకంలో, ఈ గొప్పలు అక్కడ చెల్లవు, ఈ అధికారాలు అక్కడ చెల్లవు, ఈ గౌరవాలు, ఈ కృత్రిమ జీవితాలు అక్కడికి చెల్లవు. కాలబ్రంటన్ అన్నాడు, నా జీవితంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి, ఎన్నో దాచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, ఎన్నో లోపశాల గొడవలు ఉన్నాయి, ఎన్నో సీక్రెట్ బద్రన్స్ ఉన్నాయి, కానీ ఈ రమణ మహర్షికి వీరికి తెలియకుండా దాచుకోవాల్సిన విషయాలు నాకు ఉన్నాయి. కానీ నేను ఏ విషయం అయితే దాచుకుందామనుకుంటున్నానో, ఏ విషయం అయితే రహస్యంగానో హృదయ పేటికలో ఉంచుకుందామనుకుంటున్నాను అది వాడికి తెలిసిపోకనే నాకు తెలుస్తుంది. ఎలాగో దాచుకోను, వాడికి తెలియకుండా ఎన్నో విషయాలు రహస్యంగా ఉంచుకోవాలి. నా జీవితంలో నేను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, నాకు ఎన్నో రహస్యాలు ఉన్నాయి, నా జీవితంలో ఎన్నో సీక్రెట్ బద్రన్స్ ఉన్నాయి, అవి వీరికి తెలియకూడదు, ఈ ఋషికి తెలియకూడదు, ఈ రాక్షసుడు తెలియకూడదు అని అనుకుంటున్నాను. ఏ విషయాలు అయితే నాకు తెలియకూడదు అనుకుంటున్నాను, ఆ విషయాలు పైకి పైకి వచ్చి వాడికి తెలియకపోతున్నాయన్న సంగతి నాకు తెలుస్తాను. అంటే వాడికి తెలియకుండా ఎలా పాడుకోవాలో, వాడికి తెలియకుండా ఎలా దాచుకోవాలో ఎంత ప్రయత్నం చేసి నేను బలహీన అవుతున్నాడు. ఆయన హృదయమైన బరువులు ఏంటో బయటకు గ్రహించి అవి పైకి లాగి, అవి బయటికి లాగి మంట పెట్టడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడు గురువు. మిగతా వాళ్ళు గురువులు కాదు బరువులు. అవి ఆయన పవర్లెస్ చేస్తే ఈ ఋషి నుంచి, ఈ మానవుల నుంచి, ఈ వనరత్న మ్యాన్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యాన్ పవర్ నాకు పారిపోవాలనుంది, పారిపోవటానికి ఓపిక శక్తి పెరిగింది. అవసరం లేదు రాదు, మనంతరం మన ప్రయత్నం మీద బయటికి లాగలేదు. మన హృదయంలోనూ రాదని, మన హృదయంలోనూ బరువులే, మన తెలివితేటల వల్ల, మన బుద్ధి వైభవం వల్ల, మన శక్తి వల్ల మనం బయటకు లాగలేము. ఏ దేవతా పురుషుడు, ఏ ఇష్టదైవం, ఏ సద్గురువు సహాయంతో మనకు మించిన రాళ్ళు అతను బయటకు లాగాలి, కానీ కేవలం మన సంస్కరించేట్లు సరిపో. మన హృదయమైన బరువైన రాళ్ళని బయటకు లాగటానికి ఈశ్వరుడు యొక్క కరుణ అవసరం. ఆ ఈశ్వరుడు గురు రూపంలో మీరు ఏ పని చేసినా ఒకటే నా చివరిసారిగా దిస్ ఇస్ మా లాస్ట్ ప్రేయర్, దిస్ ఇస్ ఓన్లీ మై ప్రేయర్, ఇదే నా చివరి ప్రార్థన. మీరు ఏ పని చేసినా సరే ఇంటి దగ్గర చేయండి, వీధిలో చేయండి, అది దైవికమైనా లౌకికమైన మీరు ఏ పని చేసినా ఆడంబరం లేకుండా, మీరు ఆడంబరం లేకుండా చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తారు. ఈశ్వరుడు సంతోషించి మనకి ఏది అవసరం అది ఆడంబరం కోసం పూర్తి వెళ్ళి అలా ఎదుట వాళ్ళకి మీరు ఏదైనా సహాయం చేసిన ఆడంబరం కోసం చూడండి, నిర్మలంగా చేయండి, నిరాడంబరంగా చేయండి, నిరహంకారంగా చేయండి, నిర్వీకారంగా చేయండి, బ్రహ్మానుగ్రహం మీ అందరి మీద ఉంది, మీరు లేదనుకోవటం. అద్వైత శిఖరాలలోంచి, అద్వైత భక్తిలోంచి, అద్వైత స్థితిలోంచి, అద్వైత ఆనందంలోంచి కిందకి జారిపోతుంది. మనం ఎంత జాగ్రత్తగానే ఒకసారి మాయలా కప్పుతుంది. ఒక్కసారి జ్యేష్ఠున్నాడు ఆయన జీతులు పెట్టి దేహాన్ని కొట్టినప్పుడు, ఆయన శిలు వేస్తున్నప్పుడు ఆ బాధ భరించలేక, ఆ బాధ భరైనప్పుడు తండ్రి నన్ను గుర్తిపెట్టేస్తావా, నన్ను మర్చిపోయావా, ఓ తండ్రి నన్ను మర్చిపోయావా, నన్ను గుర్తిపెట్టేస్తావా, నన్ను గుర్తిస్తావా. అప్పుడు వెంటనే ఓ తండ్రి అని నేను సాధిస్తున్నాను, ఎవరో లేనివడు మన ఇద్దరు అప్పుడు అనుకున్నాడు. అభివృద్ధి మీరు గౌరవాల కోసం గొప్పల కోసం ఏ పని చేయలేదు, గౌరవాల కోసం చేయొద్దు, గొప్పల కోసం చేయొద్దు, ఆడంబరాల కోసం చేయొద్దు, నిర్మలంగా చేసుకోండి. మీరు చేసేది చిన్న పనైనా చేసేది పెద్ద పని అయినప్పటికీ జాగ్రత్తగా చేసుకోండి, ఆడంబరం లేకుండా చేసుకోండి, భగవంతుడు సంతోషిస్తాడు. సంతోషించి మీకు వరా వ్యర్థమైన చింతల్లోకి, వ్యర్థమైన కర్మల్లోకి, వ్యర్థమైన కోరికల్లోకి, వ్యర్థమైన తలంపుల్లోకి మీ శక్తిని ఖర్చు పెట్టుకోకండి. మీ శక్తిని అనవసర విషయాలు ఖర్చు పెట్టకండి, మంచి విషయాలు ఖర్చు పెట్టండి. ఇతరుడు మనందరూ అనుగ్రహిస్తారు. ఈశ్వరానుగ్రహం మీ మీద లేదనుకోకండి. అది ఈశ్వరానుగ్రహం ఎప్పుడూ ఉంది. అనుగ్రహాన్ని అర్థం చేసుకోవడం కోసం, అనుగ్రహాన్ని పొందటం కోసం, అనుగ్రహం ఉందని గుర్తించడం కోసం మనకి ఇక్కడ సద్గుణాలు ఉంటాయి. ఏదైనా ఒక చక్కటి గుణం, గ్రేట్ ఒక మంచి గుణం జీవితంలో మీకు కష్టపడి సంపాదించుకుంటుంది. ఒక మంచి గుణం మీకు నచ్చిందే, మీరు నచ్చిందే, మీకు నచ్చిందే ఒక చక్కటి గుణం. ఒక మంచి గుణం మీరు ఎక్కడికి వెళ్ళి సంపాదించండి, మిగతా అన్ని గుణాలు మీరు భక్తి అంటే సామాన్యం అనుకోండి. మీకందరికీ భక్తి ఉంది, మీకు చాలా సంతోషం. ఈశ్వరుడు యొక్క అత్యత్వం పట్ల పూర్తిగా మీరు నమ్మిక కలిగి ఉండండి. ఈశ్వరుడు తప్పనిసరిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈశ్వరుడు స్వరూపాన్ని మీకు ఇస్తాడు, అంతకన్నా మనం కోరగలిగింది.